కిందసారి క్లాసులో ప్రాణాయామం గురించి చెప్పుకున్నాం. దాంట్లో ముఖ్యంగా సోహం సాధన. సోహం సాధన చేసేటప్పుడు మేషరాశి పలుచేయడం గురించి చెప్పుకున్నాం. ఒక్కసారి ఒకటి రెండు సెంటెన్సెస్లో అదేంటంటే, పీల్చే గాలి మనస్సులోనే సో అనుకుంటూ పీల్వటం హృదయం వరకు వెళ్తుంది. అక్కడి నుంచి వదిలేటప్పుడు పైకి హమ్ అని అంటూ వదులుతాం. అప్పుడు అనాహతం విశుద్ధి ఆజ్ఞ దాటి సహస్రారం వరకు వెళ్తుంది. సోహం మొత్తం అంటే అర్థం ఏంటంటే అతడే నేను. సో సహ అంటే అతడు, అహం నేను, అతడే నేను అని మనం తెలియకుండా దీన్ని నిరంతరం జరుగుతూ ఉంటుంది మనలో. అతడే నేను, అతడే నేను, అతడే నేను, దాన్ని అజపా గాయత్రి అంటాం. ఇది 21,600 సార్లు పీల్చుకోవడం వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. గాలి 21,600 శ్వాసలు నడుస్తూ ఉంటాయి ఒక రోజు మొత్తంలో. మనకున్న ఈ చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆ చక్రాల్లో ఉన్న ఒక్క క్షణం అని చెప్పమ్మా, బాగానే ఉందా? ఆ రకంగా సోహం అనే ఇది అజపా గాయత్రి మనలో 21,600 సార్లు జరుగుతూ ఉంటుంది. 21,600 సార్లు జరుగుతూ ఉంటే మనం ఎంతసేపు దాన్ని గమనిస్తాం అనేది ముఖ్యం. అది ఒక సాధనగా చేయాలి. 24 నిమిషాలు మినిమం చేయాలి. అలాగే 72 నిమిషాలు అనేది ఇవాళ ఏం చేస్తామంటే, అసలు ఈ స్పిరిచువల్ ఎస్ట్రాలజీ లేదా ఈసోట్రిక్ ఎస్ట్రాలజీ అనే దాంట్లో న్యాస విద్య అనేది చాలా ఇంపార్టెంట్. న్యాస విద్య అంటే సృష్టిలో ఉన్న ఆ దివ్య శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఈ శరీరంలో ఉన్నాయి అని శాస్త్రం చెప్తుంది. పిండాండ బ్రహ్మాండ సమన్వయం అని మాస్టర్ ఎప్పుడు మనకి ఇచ్చారు ఇదివరకు. అప్పుడు లెక్చర్స్ విన్న వాళ్ళకి తెలుస్తుంటుంది. దాంట్లో ముఖ్యంగా బ్రహ్మామురారి త్రిపురాంత గారి ఆ శ్లోకం చెప్తూ ఏలూరులో ఆ బొమ్మ ఏంచారు, అచ్చు ఒక పిల్లవాడు పొట్టలో ఉంటే ఎలా ఉంటాడు, పుట్టడానికి ముందు అదే బొమ్మ వస్తుంది దాంట్లో అవన్నీ కలిపితే. ఇవాళ ఆ న్యాస విద్యలో ఉన్న ఇసోట్రిక్ ఎస్ట్రాలజీలో న్యాస విద్యలో ఉన్న కొన్ని విశేషాలు తెలుసుకుంటాం. అది గురువుగారు ఎలా ఇచ్చారో చివరిలో చెప్పుకుందాం. అదేంటంటే, జ్యోతిష్ చక్రంలో ఎన్ని బిందువులు ఉంటాయంటే మన చుట్టూ ఉన్న ఏదైనా ఒక బిందువు చుట్టూ 360 డిగ్రీలు ఉంటాయి. అలాగే ఈ ఆకాశం మన చుట్టూ ఉన్న దాంట్లో కూడా 360 డిగ్రీలు ఉన్నాయి. అవి మనిషిలో కూడా ఉన్నాయి, మనలో 360 డిగ్రీలు ఉన్నాయి. ఒక పగలు ఒక రాత్రి రెండుగా విడగొడితే అవి ఎన్ని అవుతాయి, 720 అవుతాయి. అంటే ఇన్ని రకాల శక్తులు ఆకాశంలో ఉన్నవే మనలో కూడా పనిచేస్తూ ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. మామూలు జ్యోతిష్య విద్యలో, జ్యోతిర్విద్యలో ఎలా చెప్తారంటే, న్యాసం సంబంధించి మేషం అనేది తలని చెప్తుంది అనమాట. తలకి మేషానికి సంబంధం ఉంది, అలాగే వృషభానికి మన ముఖానికి నోరు, అలాగే మిథునానికి భుజాలు కంఠం. అంటే మిథున రాశి కాలపురుషుడు యొక్క మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశులు మానవుడి శరీరం మీద, మేషమేమో తల, రెండు ఈక్వల్ అనమాట. అలాగే వృషభము ముఖము ఈక్వల్ కరస్పాండ్ అవుతాయి రెండు, మిథునము భుజాలు కంఠం. అలాగే కర్కాటకం ఊపిరితిత్తులు, సింహమేమో గుండె, కన్య మన పొట్ట, అలాగే తుల బొడ్డు చుట్టూ ఉన్న, అంటే బొడ్డు నుంచి పైకి పొట్ట వరకు ఉన్న భాగం, అలాగే పొట్ట కింది భాగం లోవర్ అబ్డామిన్ అంటాం, లోవర్ అబ్డామిన్ వరకు తుల అనే రాశికి దానికి కరస్పాండెన్స్ ఉంటుంది అనమాట. అలాగే వృశ్చిక రాశి రిప్రొడక్టివ్ ఆర్గన్స్. నెక్స్ట్ ధనుస్సు తొడలు, మకరమేమో మోకాళ్ళు, కుంభం పిక్కలు, మీనం పాదాలు. ఇవన్నీ మామూలు జ్యోతిష్ శాస్త్రంలో ఎందుకు చెప్పుకుంటారంటే, ఆ రాశుల్లో ఎప్పుడైతే ఇప్పుడు మనం చెప్పుకున్న రాశుల్లో మంచి గ్రహం లేకపోతే, ఒక గ్రహం చెడ్డగ్రహం అయింది ఇంకో చెడ్డగ్రహంతో చెడు దృష్టిలతో చూడబడుతూ ఉంటే, ఆ సంబంధించిన శరీర భాగానికి లోపం ఉంటుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ లగ్నంలో శని ఉన్నాడు, ఇక్కడ లగ్నం అంటే సారీ మేషంలో శని ఉన్నాడు. మేషంలో శని మామూలుగా అయితే నీచ అనమాట. నీచ అంటే ఆయనకి ప్రామినెన్స్ ఏమి ఉండదు, ఒక పెద్ద బ్రహ్మాండం వెలుగుతున్నాడు అన్నట్టుగా కాకుండా, ఎందుకు పనికిరాని ఒక మూలపడి ఉంటే ఎలా ఉంటుంది, అలాగ శని యొక్క ప్రభావం చాలా చాలా తక్కువ మేషరాశిలో నీచ. అలాంటి చోట శని ఉంటే ఆ జాతకుడికి మైండ్ బాగా పనిచేయదు, తల బాగా ఉండదు, చూస్తే చిన్న తలకాయ ఉంటుంది, నల్లగా కళ్ళు, మొహం అంతా నల్లగా ఉంటాం, నోరు పైభాగం ఏదైతే ఉందో చెవులు కళ్ళు అవన్నీ కూడా కొంచెం వికారంగా ఉంటాయి. సరిగ్గా దాన్నే ఏ కుజుడో చూస్తూ ఉంటే చెప్పక్కర్లేదు, అండ్ వాడు అంత వికారంగా ఉంటాడు అనమాట. అక్కడ కనుక చంద్రుడు ఉంటే ఎలా ఉంటుందంటే, చంద్రుడు ఒక 10 రోజులు 15 రోజులు బాగుంటాడు, 15 రోజులు బాగుంటాడు. అలాగే వీడి మొహం కూడా 15 రోజులు మంచి కళగా ఉంటాడు, 15 రోజులు బాగుంటాడు. ఇలాంటివి చెప్పుకోవడానికి వాడతారనమాట అది. అలా కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి మామూలు మనుషులకి అనమాట ఇదంతా, దీన్ని సాధనలో ఎలా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు పైన చెప్పుకున్నది ఏదైతే ఉందో అది ఒక రకమైన మామూలు వ్యక్తులకు అందరికీ పనికొచ్చేది. ఎవరికి అంటే, ఒక చదువుకొని నాది నేను చేస్తున్నాను అని అహంకరించే ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు చెప్పుకున్నది పనికి వస్తుంది. అలా కాకుండా పూర్తిగా మాస్ లెవెల్లో ఉన్న వాళ్ళకి, చదువు సంధ్య ఉన్నా కూడా అందరితో పాటు ఏదో ఆ గుర్ర దాటి బతికే వాళ్ళకి ఏమవుతుందంటే, లగ్నం వాళ్ళ ముఖం అవుతుంది, అలాగే సారీ తల అవుతుంది, అలాగే వాళ్ళ 2వ రాశి ముఖం అవుతుంది, ఇలాగే 12వ రాశి పాదాలు అవుతాయి. ఈ వాళ్ళకి ఏమవుతాయి వీళ్ళకి ఏమవుతాయి అనుకుంటే తెలుసుకోవాలి ఇవన్నీ. ఎందుకంటే సాధన చేసుకునే మనకు వీటిని ఉపయోగం ఏంటి అంటే, ఈ సాధన వల్ల ఒక మనిషి ఎక్కడి వరకు వెళ్తాడంటే, కాస్మిక్ ప్లాన్ ఏదైతే ఉందో, ఈ విశ్వ సంచాలనం చేసే గురువుల పరంపర ఏదైతే ఉందో, ఆ గురువుల పరంపర తోటి సంబంధం ఏర్పరచుకొని, ఇంకా పైన శంబళ వరకు సంబంధం ఏర్పరచుకొని విశ్వ కళ్యాణ కార్యక్రమంలో పనిచేయాలంటే మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. ఈ శరీరంలో ఉన్న అణువులు, ఈ శరీరంలో ఉన్న నాడులు, ఇంకా ఈ శరీరంలో ఉన్న రకరకాల శక్తి కేంద్రాలు ఇవన్నీ బాగా పనిచేస్తే అప్పుడు మనం మనలో ఉన్న భౌతిక, అలాగే భౌతిక అంటే పూర్తి భౌతిక శరీరం, తర్వాత పైన ఉండేది ఈథరిక్ బాడీ, ఆ తర్వాత కోరికల తలాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ దాటి మనోమయ తలాన్ని కూడా దాటి గురువులతో పాటు కలిసి పనిచేయటానికి కావలసిన అర్హతను సంపాదించుకోవడానికి ఈ న్యాస విద్య పనికొస్తుంది. అందుకని బేసిక్గా అసలు మేషం తలను సూచిస్తుంది, వృషభం మొహాన్ని సూచిస్తుంది, ఇలాంటివి తెలుసుకోవాలి. ఇది అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మేషం అనేది తల అనుకుంటే దాన్ని ఎలాగ ధ్యానం చేయాలంటే, ఒక మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మామూలు చిన్న అక్షరాలు రాస్తాను చూసారా, దాంట్లో ఆర్ ఉంటుంది. ఆర్ ఎలా ఉంటుందంటే ఇలా గడ్డి, అయితే ఇంకోలా చెప్పాలంటే రెండు సర్కిల్స్ని పక్క పక్కనే గీస్తే రెండు టచ్ అవుతాయి. ఇప్పుడు ఈ బికమ్ ది పాత్ అని ఉంది, ఇక్కడ మీనరాశి, ఇక్కడ కుంభరాశి, ఈ రెండు సర్కిల్స్ని దగ్గరికి తీసుకొస్తే ఈ సర్కిల్ ఇలాగ మళ్ళీ ఇలా పైకి వెళ్తుంది, ఇలాగా వి, ఒక రకంగా విఏ కానీ ఇలా తిరుగుతుంది చూసారు ఆర్, అలాగ ఉంటుందన్నమాట మేషరాశి సింబల్. దాన్ని మనం సాధన చేయాలంటే ఏం చేయాలి, ఈ కనుబొమ్మల నుంచి ఇలా ముక్కు మీదకి ఒక గీత తీసుకోవాలి, మళ్ళీ ముక్కు నుంచి రెండో కనుబొమ్మకి వెళ్ళాలి, అది మేషరాశి సింబల్. ఆ సింబల్ కళ్ళ మీద నుంచి ముక్కు మీదకి, ముక్కు నుంచి మళ్ళీకి పక్క కనుబొమ్మ మీదకి ఇలా అనుకుని అలా కూర్చోవాలంటే ఏం చేయక్కర్లేదు. చేస్తే ఏమవుతుందంటే ఈ తలలో ఉన్న అణువులు ఏదైతే ఉన్నాయో, ఈ తలలో ఉన్న కణాలు, జీవకణాలు ఉంటాయి కదా సెల్స్, ఆ బాడీ సెల్స్ ప్లస్ అక్కడ ఉన్న నాడులు ప్లస్ ఇంకా అక్కడుండే కేంద్రాలు ఇవన్నీ జాగృతం అవడానికి అది బోల్డ్ అంత పనిచేస్తుంది అన్నమాట. అదొక ఒక ఎగ్జాంపుల్. ఇటువంటి సాధన వల్ల ఏమవుతాడంటే ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుండి వ్యక్తిత్వ స్థాయికి వస్తాడు. వ్యక్తిత్వ స్థాయికి రావడం అంటే ఏంటి, ఒక రాజకీయ నాయకుడు, లేకపోతే ఒక దేశానికి నాయకుడు, ఒక సంఘానికి నాయకుడు, ఒక మత ప్రచారం చేస్తున్న నాయకుడు, ఇలా రకరకాల నాయకులు ఉంటారు కదా. ఒక వ్యాపారం చేస్తుంటాడు, దాంట్లో వాడు లీడర్, ఇలాగ లీడర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు మా నా కోసం పాటు పడుతున్నారు అనుకునేవాళ్ళు, వీళ్ళందరూ ఇంచుమించు మామూలు ఆర్డినరీ లైఫ్ లీడ్ చేస్తూ ఎంతో కొంత సేవ చేస్తున్నాము స్వార్థం కోసమో లేదా పేరు ప్రతిష్టల కోసమో చేస్తున్నాం, అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ స్థాయికి ఎదుగుతారు మొదట ఈ న్యాస విద్య చేసుకుంటే. అక్కడి నుంచి యజ్ఞార్థ జీవితంగా జీవితం గడపడానికి అనే దానికి రెండో స్టెప్లోకి వస్తాడు. మొట్టమొదటి స్టెప్లు ఏంటంటే ఊరికే వాడి అవసరాలు తీర్చుకోవడం, వాడి పేరు ప్రతిష్టలు పెంచుకోవడం అనే స్థాయి నుంచి ఈ సాధన చేయడం వల్ల, ఏ సాధన, న్యాస విద్య అనే సాధన వల్ల రెండో పాదంలోకి వస్తాడు. ఆ రెండో సాధన పాదంలో ఏంటంటే ఇక్కడ కొంచెం టెక్నికల్గా ఉంటుంది. ఎలాగ ఉంటుందంటే పుట్టినప్పుడు ప్రతి వాళ్ళకి ఒక జాతక చక్రం ఉంటుంది, దాన్ని నేటల్ చార్ట్ అంటాం. మనం పుట్టినప్పుడు కుండలు అనమాట, దానికి డేట్ ఆఫ్ బర్త్, టైం ఆఫ్ బర్త్ చాలా ముఖ్యం, దాంతోపాటు మన ప్లేస్ ఆఫ్ బర్త్. చాలామందికి టైం ఆఫ్ బర్త్ సరిగ్గా ఉండదు, దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ టైం ఆఫ్ బర్త్ అవి కరెక్ట్గా ఉన్నవాళ్ళు ఈ రెండో పాదంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, కొందరికి గ్రహాలు అక్కడక్కడ ఉంటాయి, కొందరికి ఒకే రాశిలో, మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, ఆరు గ్రహాలు ఒక్క రాశిలో ఉన్నాయి. ఆరు గ్రహాలు ఒక రాశిలో ఉంటే కేతు ఎప్పుడూ వేరుగా ఉంటాడు, ఇంకా వేరుగా ఉన్న గ్రహాలు రెండే, అలాంటి పెక్యులర్ జాతకాలు ఉన్నాయి. అలాగే 1962లో అష్టగ్రహ కూటమి వచ్చింది, అంటే అన్ని గ్రహాలు ఒకచోటే ఉంటాయి, ఒక కేతు లేదా రాహువు వేరుగా ఉంటారు, మిగతా అందరూ ఒకచోటే ఉంటారు. మరి ఆ రోజు చాలా చాలా మంది పుట్టుంటారు ప్రపంచం మొత్తం మీద. అలాగా పుట్టినప్పుడు జాతక చక్రంలో ఏ ఏ రాశుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో వాటిని గుర్తు పెట్టుకోవాలి. సపోజ్ మేషంలో రవి ఉన్నాడు, మేషంలో రవి ఉంటే మేషంలో రవి ఉచ్చ అంటే చాలా బ్రైట్గా ఉంటాడు అనమాట. సింహంలో రవి ఉన్నాడు సపోజ్, సింహంలో రవి స్వస్థానం, ఆయన సొంత ఇంట్లో ఉన్నట్టు. రవి మేషంలో ఉంటే ఉచ్చలు ఉంటే అలాంటప్పుడు పుడితే ఆ గుర్తుగల రాశులకు సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలి. అలాగే ఆ గ్రహాలు ఏం చెప్తాయి, ఇప్పుడు రవి ఉన్నాడనుకోండి, రవి ఏమేమి ఇస్తాడు, రవి ఏ రకమైన మనిషికి ఏ రకమైన ఫలితాలు ఇస్తాడు, రవి తండ్రిని సూచిస్తాడు, రవి ప్రభుత్వ అధికారిని సూచిస్తాడు, రవి ఉద్యోగం సూచిస్తాడు, ఇలాగ ఒకే గ్రహం రకరకాల కారకత్వాలు కలిగి ఉంటుంది. అందుకని మనం కారకత్వాలు తెలుసుకుంటే అప్పుడు ఆ రాశి యొక్క విశేషం ఏంటి. సపోజ్ సింహరాశి ఉంది, సింహరాశి ఉంటే సింహరాశి విశేషం ఏంటి, కిందటి సార్ మనం చెప్పుకున్నాం, అదేంటంటే ప్రొటెక్షన్, వాళ్ళని రక్షించడం అనేది చాలా ముఖ్యమైన లక్షణం వాళ్ళకి. అలాగే హీలింగ్ ఒకటి, అలాగే క్షమించగలిగి ఉండడం ఒకటి. ఎంత తప్పు చేసినా పొరపాటు అయింది అంటే క్షమిస్తారు, అబద్ధమాడితే మటుకు వాళ్ళు ఊరుకోరు సింహరాశి వాళ్ళు. ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు గుర్తుపెట్టుకుంటూ ఆ గ్రహాలు అక్కడ ఉన్న వాటి లక్షణాలు గుర్తుపెట్టుకుంటూ ఎలా చేయాలి అనేది మెల్లిమెల్లిగా చెప్పుకుంటాం అనమాట. ఇందాక మేషరాశి తలని చెప్తోంది, అలాగే వృషభ రాశి ముఖాన్ని చెప్తోంది, ముఖం అంటే నోరు, నోరు చెప్తోంది, అలాగే మిథున రాశి గొంతుని భుజాలని చెప్తోంది, ఇలా చెప్పుకున్నాం కదా. అలాగా గుర్తుపెట్టుకొని రెండు ఆ సాధన చేసుకుంటూ ఉంటే రెండో పాదంలోకి వచ్చేప్పటికీ ఆ రాశుల యొక్క ప్రభావం. అందుకని ఇజోట్రిక్ ఆస్ట్రాలజీలో ఇవి బేసిక్స్ అనమాట. ఈ బేసిక్స్ అయిన తర్వాత ఏం చేస్తామంటే ఒక్కొక్క రాశి గురించి చెప్పుకుంటాం, మేషరాశి అంటే ఏంటి, వృషభం అంటే ఏంటి, అలా మీనం వరకు 12 రాశుల గురించి డీటెయిల్డ్గా చెప్పుకుంటే అప్పుడు ఆ రాశి ఏమేమి శక్తుల్ని మనకి ఇస్తుంది భూమి మీద ఉన్న మనుషులకి, మనుషుల మీదే కాదు ఈ రాసుల ప్రభావం చెట్ల మీద, జంతువుల మీద, పక్షుల మీద, పురుగుల మీద, భూమి పొరల మీద కూడా పనిచేస్తుంది. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రకమైన సాధన చేస్తూ ఉంటే, ఏ రకమైన సాధన, ఆ రాసుల్లో ఉన్న గ్రహాల కారకత్వం వాటి గురించి ధ్యానం చేస్తుంటే ఇంకొంచెం ఆధ్యాత్మిక అభివృద్ధి ఫాస్ట్గా ఉంటుందన్నమాట. ఉన్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు, ఇప్పటివరకు చెప్పుకున్న రెండు రకాల న్యాస విద్య ప్రకారం ధ్యానం పుట్టినప్పటి ఉన్న జాతకంతో మాత్రమే చేస్తాం అన్నమాట. పుట్టినప్పుడు ఏమేమి రాశులు, ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయి వాటిని, అది అయిన తర్వాత ఒక ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్లో ఏంటంటే ప్రస్తుతం గోచార రీత్యా గ్రహాలు ఎక్కడున్నాయి, గోచార చక్రం అని ఒకటి వేసుకోవాలి మనం. ప్రోగ్రెసివ్ హారోస్కోప్ అంటాం. ప్రోగ్రెసివ్ హారోస్కోప్ వేసుకుంటాము. వేసుకున్న తర్వాత గోచార చక్రంలోని రాశులు వాటి భావాల్లోకి వస్తే వాటిని ధ్యానిస్తే బెటర్. అంటే గోచార చక్రం ఎలా వేస్తారంటే, మనం 1990లో పుట్టారు అనుకుందాం. వాళ్ళు 1990లో పుడితే అక్కడి నుంచి 1990లో పుడితే వాళ్ళకి 24 సంవత్సరాలు అయినట్టు. 24 సంవత్సరాలు అయితే పుట్టిన తారీఖు ఉంటుంది కదా, జనవరి 1 పుట్టిన తారీఖుకి 24 రోజులు కలిపి ఆ తర్వాత ఆ టైము మనకు డేట్ ఆఫ్ బర్త్కి 24 రోజులు కలిపి అప్పుడు పుట్టినప్పుడు ఏ సమయంలో పుట్టాము, ఏ ఊర్లో పుట్టాము దానికి సంబంధించి 24 రోజులు కలిపిన తర్వాత వచ్చిన డేట్కి మళ్ళీ చక్రం వేయాలి. దాన్ని మనం ప్రోగ్రెసివ్ హారోస్కోప్ అంటాం. ఆ హారోస్కోప్ ప్రకారం గోచారంలో ఆ రాశి ఇలాగ గోచార రీత్యా వచ్చిన వాటి రాశులు, తర్వాత గోచార రీత్యా వేసిన జాతక చక్రం ప్రకారం గోచార చక్రంలోని రాశులు ఆ భావాల్లోకి ఏవైతే ఉన్నాయో వాటిని ధ్యానం చేయాలి. మళ్ళీ ఇవి మెల్లిగా డీటెయిల్స్ చెప్తాను, ప్రస్తుతం పై పై వినండి. అలాగే 4వ స్టేజ్లో ఏమవుతుందంటే పుట్టినప్పటి భావాల్లో రాసుల్లో ముఖ్యమైనది గోచార రీత్యా 10వ స్థానం అయితే ఆ సమయం ధ్యానానికి చాలా చాలా మంచిది. అంటే పుట్టినప్పుడు రాసుల్లో మంచి గ్రహం ఒకటి, సపోజ్ గురువు ఉన్న గ్రహం, సారీ గురుగ్రహం ఉన్న రాశి, సపోజ్ ఒకళ్ళ జాతకంలో గురువు ఉచ్చలో ఉన్నాడు అనుకున్నాం కర్కాటకంలో, ఇవాళ సోమవారం గురువు ఉన్న రాశి మళ్ళీ కర్కాటకంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉచ్చలో ఉన్నాడు, సరిగ్గా అది 10వ రాశి అయిందనుకోండి. 10వ రాశి అవడం అంటే ఏమిటి, ఇవాళ మీ 10వ రాశి మీ జాతకంలో మీకు తులారాశి అనుకుందాం. తులారాశి అనుకుంటే కర్కాటకంలో గురువు ఉన్నాడు, అంటే 10వ స్థానంలో గురువు ఉన్నాడు. ఆ రాశికి సంబంధించి ఆ గ్రహానికి సంబంధించిన విశేషాలు ఏమిటో ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే మనం ఫాస్ట్గా ఆధ్యాత్మికంగా డెవలప్ అవుతాము. అదనమాట గోచార రీత్యా ఉన్న దాన్ని ఉపయోగించుకోవడం అంటే. అలాగే మేషంలో రవి ఉన్నాడు, మేషంలో రవి, మేషం 10వ స్థానం ఎవరికి అవుతుందంటే కర్కాటకం రాశి వాళ్ళకి మేషం 10వ స్థానం అవుతుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళు కనుక మేషంలో రవి ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటే వాళ్ళకి 10వ స్థానంలో 2వ అధిపతి అయిన రవి యొక్క ఫలితాలు చాలా బాగా వస్తాయి. ఇలాంటివి ప్రాక్టికల్గా మనం ఎదురెదురకుండా కూర్చుని చెప్పుకునేవి, ఇలా కొంచెం ఆన్లైన్లో కష్టం, వినండి. తర్వాత ఈ రకంగా 4 రకాల న్యాస విద్యలు చేసుకుంటూ ఉంటే మెల్లిగా వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూప్ యాక్టివిటీలోకి వస్తారు. మీరు అందరూ ఆల్రెడీ గ్రూప్ యాక్టివిటీలోకి వచ్చారు, అందుకని ఆ పై చెప్పిన మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇప్పుడు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అదేంటంటే గ్రూప్ యాక్టివిటీలోకి వచ్చిన వాళ్ళకి చాలా ముఖ్యమైన రాశి లగ్నం. వాళ్ళు పుట్టినప్పుడు సూర్యుడు, సారీ, వాళ్ళు పుట్టినప్పుడు భూమిను ఆకాశం కలుస్తున్నట్టుగా కనిపించేదాన్ని హొరైజన్ అంటాం. అక్కడ మొట్టమొదట ఏ రాశి ఉందో దాన్ని ఆ రోజు లగ్నం అంటాం. అక్కడ సూర్యుడు ఉన్నాడో లెక్క పెట్టుకోవాలి. మనం అక్కడి నుంచి మనం పుట్టిన టైం ప్రకారం లగ్నం కడతాం. లగ్నం జ్యోతిష్యం వచ్చిన వాళ్ళకి బేసిక్స్ తెలిసిన వాళ్ళకి జాతక చక్రం వేసేటప్పుడు లగ్నం ఎలా కడతారో తెలుస్తుంది. సపోజ్ సూర్యోదయం 6 ఇంటికి అయింది, మనం 8 ఇంటికి పుట్టాం, ఆ రోజు సూర్యుడు ఎక్కడున్నాడో చూసి అక్కడి నుంచి ఆ రాశి, సపోజ్ కన్యారాశి అయితే అక్కడి నుంచి 2 గంటలు, అంటే ఒక్కొక్క రాశి 2 గంటలు ఉంటుంది కాబట్టి 2 గంటలు దాటిపోయింది, కన్యారాశి పోయి తులారాశి వస్తుంది, అది లగ్నం అవుతుంది. ఈ గ్రూప్ యాక్టివిటీలోకి వచ్చిన వాళ్ళకి లగ్నమే చాలా ముఖ్యమైనది. అందుకని ఇక్కడ ధ్యాన పద్ధతి లగ్నాన్ని బేస్ చేసుకుని, లగ్నం తల అనుకోవాలి, రివర్స్ డైరెక్షన్లో ఉంటుంది ఇక్కడ నుంచి పద్ధతి. ఎందుకంటే అందరూ ఒక దారి వెళ్తుంటే ఈ గ్రూప్ యాక్టివిటీలోకి వచ్చిన వాళ్ళ జీవితం వేరుగా ఉంటుంది. అందరూ మెటీరియల్ వైపు వెళ్తుంటారు, పదార్థం వైపు ప్రయాణిస్తుంటే వీడు పరమాత్మ వైపు ప్రయాణిస్తూ ఉంటాడు. కాబట్టి రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. ఇక్కడ 12వ హౌస్ ఏమో మామూలుగా పదార్థం వైపు వెళ్లే వాళ్ళకి పాదాలను సూచిస్తుంది 12. కానీ ఇక్కడ గ్రూప్ యాక్టివిటీలోకి వచ్చిన వాళ్ళకి రివర్స్ ఆర్డర్లో 12వ హౌస్ ముఖాన్ని సూచిస్తుంది, రెండు కాకుండా. అలాగే 11వ హౌస్ భుజాలని, కంఠాన్ని సూచిస్తుంది. అలాగే 10వ హౌస్ ఊపిరితిత్తులను సూచిస్తుంది. ఇలా వెనక్కి వెళ్తుంది అన్నమాట. ఇది అక్కడ వచ్చే ఒక చిన్న మార్పు ఏంటంటే, ఈ సాధన చేసుకుంటూ ఉన్న వాళ్ళకి ఈ రకంగా న్యాసం చేసుకుని చేయాలి. ప్రస్తుతం ఈ సాధన చేయట్లేదు కాబట్టి వినండి. ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ రకంగా సాధన చేసుకుని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, మొదటే చెప్పుకున్నాం శరీరంలో ఏ ఏ భాగాలు అయితే మనం న్యాసం చేస్తున్నామో అక్కడ ఉన్న భౌతిక అణువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్పు చెందుతాయి. అలాగే అక్కడ ఉన్న నరాలన్నీ మార్పు చెందుతాయి, అక్కడున్న అవయవాలు మార్పు చెందుతాయి. మార్పు చెంది ఏమవుతాయి, మన శరీరం కాదు ఇది, ఇది భగవంతుడి శరీరం అనే జ్ఞానం వస్తుంది. ఈ శరీరం ఇప్పటివరకు నాది నాది అనుకుంటున్నాం, ఈ శరీరం నాది కాదు, ఈ శరీరం నాకు భగవంతుడు ఇచ్చాడు. ఈ శరీరం మనం ఎలాగైతే ఒక బోర్డు, ట్రస్ట్ బోర్డు ఉందనుకోండి, దాంట్లో ట్రస్టీ ఉంటాడు, మెంబర్స్ ఉంటారు. ఆ ట్రస్టీలు సొంతమేం కాదు, ఆ ట్రస్ట్ బోర్డు ఎందుకు పెట్టారు, ఆ పనులు చేయడానికే ఉంటారు వాళ్ళు. వాళ్ళు మళ్ళీ సత్యసాయిబాబా గారిని చూపిస్తున్నారు, ట్రస్టీలు అందరూ మళ్ళీ యాక్టివ్గా పనులు చేస్తామని చెప్పి నిన్న చాలాసేపు వచ్చింది. అలాగా మనం కూడా ఈ శరీరమే మనకు ఇవ్వబడింది, కానీ ఇది నా సొంతం కాదు అనే జ్ఞానం వస్తుంది ఈ న్యాస విద్య చేయడం వల్ల. రెండోది ఏంటంటే, మన శరీరము భగవంతుడి శరీరంగా మారుతుంది. ఈ భగవంతుడి శరీరంగా మన శరీరాన్ని మార్చడం అనేదే ఫ్రీ మ్యాసనరీలో నేర్పేది. మన మెంబర్స్ చాలామంది ఫ్రీ మ్యాసనరీలో ఉన్నారు మెంబర్స్గా. మాస్టర్ చివరిలో చాలామందిని చేరండి చేరండి అని ప్రోత్సహించి చాలామందిని చేర్పించారని నాకు చెప్పారు చాలామంది. అక్కడ నేర్చుకునేది కూడా ఏంటంటే, ఈ శరీరం ఒక దేవాలయము, దేహమే దేవాలయము, జీవుడే దాంట్లో దేవుడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అనే మంత్రం ఏదైతే ఉందో దాని ప్రాక్టికల్స్ చేయిస్తారనమాట ఎక్కడ, ఫ్రీ మ్యాసనరీలో. అప్పుడు ఈ దేహం అనేది ఎలాగ దేవాలయమో అర్థమవుతుంది. అలాగ దేహం దేవాలయం అవ్వాలంటే, ఈ శరీరం భగవంతుడి శరీరం అవ్వాలంటే మనం తప్పకుండా న్యాసం చేసుకుని ధ్యానం చేయాలి. ఈ ఈ సాధన వల్ల ఏమవుతుందంటే, విశుద్ధి ఆజ్ఞల మధ్య ఉంటుంది మన చేతనత్వం, ఇక కిందకి దిగిరాదు. కిందకి దిగిరాదు అంటే అర్థం ఏంటంటే, మనం మన సొంతమైనవన్నీ పక్కన పెట్టేస్తాం అనమాట. సొంతమైనవన్నీ పక్కన పెట్టేసి ఆజ్ఞ అంటే గురువు యొక్క ఆజ్ఞ, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిస్తాము. విశుద్ధి అంటే మన వాక్కుని దానికోసం వాడతాము. ఇంకా విశుద్ధి ఏం చేస్తుందంటే, విశ్వంలో ఉన్న శక్తుల్ని, ప్రాణం నిలపడానికి కావాల్సినవన్నింటినీ, ముఖ్యంగా ప్రాణాన్ని మనలోకి ఎంటర్ అయ్యేటట్టు చేస్తుంది. ద్వారం అనమాట అదొక మోక్షద్వార కవాట పాటన కది అని అన్నపూర్ణేశ్వరి స్తోత్రం ఉంటుంది. అలాగా ఇదొక మోక్షద్వారం అనమాట విశుద్ధి మనకు. ఆ విశుద్ధి ఆజ్ఞల మధ్య మనం చేతనత్వం ఉంటుంది ఎప్పుడు. కింద ఇంకా సొంత ఆలోచనలు, సొంత కోరికలు, సొంత దాని ఉంటారు కుటుంబం, వీటి గురించి పెద్దగా ఆలోచన ఉంటుంది. ఇది గురువు గారి జీవిత చరిత్రలో దొరకు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకోవడంలో విశేషం ఉంటుంది. ఏంటది, నా గురుదేవులు కనిపించారు నాకు, ఇవాళ నుంచి ఈయన చెప్పిందే నాకు వేదం, ఈయన ఏం చెప్తే అదే చేస్తాను, ఇప్పటి వరకు నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా నా వాళ్ళు కాదు, ఈయనే నా అసలైన వాడు అని అనిపించింది. నా క్రితం జన్మలన్నింటిలో ఈయన నన్ను ఎలాగ ఆధ్యాత్మిక జీవితంలో గైడ్ చేశారో తెలుసుకున్న తర్వాత, ఈయనతోనే నా సర్వస్వం, ఈయనే నా సర్వస్వం అని తెలిసింది అని గురుదేవులు చెప్పుకుంటారు ఆత్మగతిలో. అది ఈ న్యాస విద్యతోటి సాధన చేసుకోవటం వల్ల వచ్చే ఫలితం అన్నమాట. ఇక్కడి నుండి ఏమవుతుందంటే, ఇంకా ప్రతి వ్యక్తి యొక్క జాతక చక్రంలో 10వ స్థానం ఒకటి ఉంటుంది. 10వ స్థానాన్ని రాజ్యస్థానం అంటాం. 10వ స్థానాన్ని దీక్ష ఇచ్చే స్థానం అంటాం, పదో స్థానాన్ని గురువు యొక్క స్థానం అంటాం. ఆ గురువు యొక్క స్థానం ఏదైతే ఉందో పదోభావం, అది సాధన చేసుకుంటున్న వాడికి తల అవుతుంది. ఇప్పటివరకు ఏమైంది, మొట్టమొదటి మేషం అయింది. ఆ తర్వాత మొదటి రాశి అంటే లగ్నం అయింది, తర్వాత రెండవ న్యాస విద్య చేసుకుంటున్న రెండో స్టేజ్లోకి వచ్చేప్పటికీ గ్రూప్ యాక్టివిటీలోకి మనిషి సాధకుడు వచ్చేసరికి వాడికి ఏమైంది, లగ్నం తలయింది. ఇలాగ చేసుకుంటూ ఉండగా సాధన ఎప్పుడైతే చేతనత్వం విశుద్ధి ఆజ్ఞల మంచనే ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే అతని తల పదవ రాశి ప్రభావంలోకి వస్తుంది, పదవ భావం ఏదైతే ఉందో దాంట్లోకి వస్తుంది. ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, కృష్ణుడు మొట్టమొదట భాగవతం ఓపెన్ అవుతున్నప్పుడు మొదట స్కందంలో అంటే ప్రథమ స్కందంలో కృష్ణుడు నిర్యాణం, పదో స్కందంలో ఆయన జన్మం ఉంటుందన్నమాట. ఈ మధ్యలో 9 స్కందాలు జరిగిపోతాయి. దీనికి ఇది గుర్తన్నమాట. ఇది ఒక న్యాస విద్యకి సంబంధించిన భాగవతంలో ఇచ్చిన ఒక మంచి సాధనకి సంబంధించిన విశేషం. దీన్ని మనం ఇప్పుడు సాధనను ఎలా ఉపయోగించుకుంటాము అంటే, మేషం, వృషభం, మిథునం ఇలాగ రాశులు ఉన్నాయి కదా, ఇవి కాకుండా ఒకటవ రాశి, ఒకటవ భావం, రెండవ భావం, మూడవ భావం, నాలుగవ భావం, అలాగ 12 భావాలు ఉంటాయి. ఈ 12 భావాల్లో తల మీద మొట్టమొదటగా ఇప్పుడు పదవ భావం పనిచేస్తుంది అనుకున్నాం కదా, అందుకని ఇడానాడు ఎటు ఉంటుంది, ఎడమవైపు ఉంటుంది, పింగళానాడి కుడివైపు ఉంటుంది. అందుకని తల పదవ హౌస్ అయితే అక్కడి నుంచి 6 రాశులు కిందకి లెక్క పెడితే 4వ స్థానం పాదాలు అవుతాయి. అందుకని తల నుంచి 4వ పాదం, 4వ స్థానం అయిన పాదాల వరకు ఇడానాడి కిందకి పనిచేస్తూ ఉంటుంది. అలాగే పింగళానాడిలో 4వ స్థానం నుంచి 10వ స్థానానికి వరకు పైకి పనిచేస్తుంది, ఒకటి కిందకి ఇంకోటి పైకి. 10వ హౌస్ ఏమో తల, 4వ హౌస్ ఏమో, 4వ హౌస్ ఏంటి, పాదాలు. 10వ హౌస్ అంటే మీకు సులభంగా గుర్తుంటాం, మిట్ట మధ్యాహ్నం అనమాట. 4వ హౌస్ అంటే అర్ధరాత్రి. ఈ అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం ఏమో తల, అర్ధరాత్రి ఏమో పాదాలు, ఇలాగ అనుకోవాలన్నమాట. అనుకుని ధ్యానం చేయాలి. 10వ రాశి తల, 4వ రాశి పాదాలు కిందికి, ఇది ఎడ. మళ్ళీ 4వ రాశి నుంచి పాదాల నుంచి తలవైపుకు వెళ్ళే కుడివైపు ఉన్నది పింగళ. ఇలా సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే, చాలా వరకు వీళ్ళలో ఉన్న రకరకాల ఇమోషన్స్ ఇవన్నీ కూడా నల్లిఫై అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, వీళ్ళల్లో ఈథరిక్ బాడీలో అలాగే యాస్ట్రల్ బాడీలో ఈ న్యూట్రలైజేషన్ జరుగుతుంది. న్యూట్రలైజేషన్ జరగడం వల్ల ఏంటంటే అవమానం, మానం, జయం, అపజయం, ఇలా ద్వంద్వాలు ఉన్నాయి చూసారా, ఇలా ద్వంద్వాల నుంచి బయటపడతాడు. ఒకటి. రెండవది, ప్రతి రాశికి ఒక పాజిటివ్, ఒక నెగిటివ్. అంటే ఇప్పుడు సింహం ఉందనుకోండి, దానికి ఆపోజిట్ ఏంటంటే కుంభం. అలాగే మిథునం ఉందనుకోండి, దానికి ఆపోజిట్ ధనుస్సు, అంటే 7వ రాశి అనమాట. మేషం ఉందనుకోండి, దానికి ఆపోజిట్ తుల. వృషభం ఉంటే దానికి ఆపోజిట్ వృశ్చికం. అలాగే కర్కాటకానికి ఆపోజిట్ మకరం. కన్యకి ఆపోజిట్ మీనం. అంటే కన్యకి ఒక లక్షణాలు ఉంటాయి, మీనానికి దాని యొక్క పాజిటివ్ లక్షణాలు ఉంటాయి. మేషం నుంచి కన్య వరకు నెగిటివ్ లక్షణాలు ఉన్నాయనుకోండి. నెగిటివ్ అంటే ఇన్ ది సెన్స్ గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ ఎక్కడ చెప్పినా కూడా రిసీవింగ్ అనమాట, తీసుకోవటం. పాజిటివ్ అంటే ఇవ్వగలిగండు. అలాగే కన్య నుంచి దాటేసిన తర్వాత తొల నుంచి మీనం వరకు ఒక రకంగా ఉంటుంది, అది పాజిటివ్, ఇవ్వగలిగినట్టు. అలాగా పాజిటివ్ నెగిటివ్ రెండు పోయి ఇప్పుడు కరెంటు వైర్లు ఉన్నాయనుకోండి, పాజిటివ్ నెగిటివ్ కాకుండా ఇంకోటి న్యూట్రల్ ఉంటుంది. అలాగా ఏ లక్షణాలు లేకుండా, ఏ గుణాలు లేకుండా నిశ్చలంగా నిర్వికారంగా ఉండే ఒక స్థితి వస్తుంది అనమాట. ఇది ఎక్కడెక్కడ వస్తుంది, ఈథరిక్ బాడీలో వస్తుంది, ఆస్ట్రల్ బాడీలో వస్తుంది. ఇది అయిన తర్వాత ఏం చేస్తామంటే, ఈ 10వ భావం, 4వ భావం కాకుండా 10వ రాశి ఏదైతే ఉందో ఆ 10వ రాశి ఏమో తల, 4వ రాశి ఏదైతే ఉందో అది కాళ్ళు. అలాగే ధ్యానం చేస్తారు. చేస్తే అప్పుడు ఏమవుతుంది, నరుడు నారాయణుడు అనే స్టేజ్కి వెళ్ళటానికి కావాల్సిన మార్గం ఏర్పడుతుంది. అది ఎలాగంటే, మేషం, పాదాలు తుల. ఈ మధ్యలో కొన్ని ఇంకా ఎన్ని ఉంటాయి, రెండు రాసులు పోతే 10 రాసులు ఉంటాయి. ఈ 10 రాసుల్ని 5-5 జంటలుగా విడగొడతాం అనమాట. ఆ జంటలు ఏంటంటే వృషభము మీనం, ఈ ఆజ్ఞాచక్రం మీద పనిచేస్తాయి. పీనియల్ పిట్యుటరీ, ఈ వృషభము మీదను ఆజ్ఞాచక్రం మీద అంటే పీనియల్ పిట్యుటరీల మీద పనిచేస్తాయంటే అసలు వృషభం ఏం పనిచేస్తుంది, మీనం ఏం పనిచేస్తుంది అని డీటెయిల్స్గా డీటెయిల్స్ తెలిస్తే, అలాగే ప్రతి రాశికి ఒక కీవర్డ్స్ ఉంటాయి కొన్ని, ఆ కీవర్డ్స్ తెలిస్తే అప్పుడు వాటి యొక్క శక్తి ఏమిటి. మీనం అంటే ఏంటి, రక్షకుడు వస్తాడు, జగత్తుని అంతటినీ రక్షించేవాడు వస్తాడు అని చెప్తుంది. అలాగే కుంభరాశి ఉందనుకోండి, కుంభం గుర్తు ఏంటంటే లోక సేవకుడు వస్తాడు, లోక సేవకుడుగా సాధకుడు తయారవుతాడు. ఇలాంటి లక్షణాలు కీవర్డ్స్ కొన్ని ఉంటాయి, ఆ కీవర్డ్స్ని మనం ధ్యానిస్తామన్నమాట. ఆ ధ్యానిస్తామంటే వాటిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. వృషభము మీనమేమో ఆజ్ఞాచక్రం మీద, అలాగే మిథునము కుంభం విశుద్ధి మీద, విశుద్ధి అంటే ఇక్కడ మన స్వరపేటిక మీద అనమాట. అలాగే కర్కాటకం మకరం మన అనాహతం మీద, శ్వాసకోశాలు రక్త ప్రసరణ అదంతా అక్కడ జరుగుతుంది. అలాగే సింహము ధనుస్సు మనలో స్ప్లీన్ సెంటర్, ప్రాణ రిసీవ్ చేసుకునేది ఏదైతే ఉందో స్వాధిష్టానం దాని మీద పనిచేస్తాయి. అలాగే కన్యా వృషికాలు రెండు మణిపూరకం మీద పనిచేస్తాయి. చిత్త చివరిగా ఇంకా తుల చివరిలో ఉంది. తుల ఏమో మూలాధారం, మేషం ఏమో సహస్రం. ఈ రకంగా వీటిని ఏమంటామంటే న్యాసం చేసుకొని, అంటే తల సహస్రాలలో మేషం ఉంది, ఆజ్ఞలో వృషభం మిథునం ఉన్నాయి, వృషభం మీనం ఉన్నాయి, అలాగే విశుద్ధిలో మిథునం కుంభరాశుల ప్రభావం ఉంది, కర్కాటకం మకర ప్రభావం అనాహతం మీద ఉంది, సింహం ధనుస్సుల ప్రభావం స్వాధిష్టానం స్క్లీన్ సెంటర్ మీద ఉంది, అలాగే కన్య వృశ్చిక రాశుల ప్రభావం మణిపూరకం మీద ఉంది, అలాగే తులరాశి ప్రభావం మూలాధారం మీద ఉంది అని కళ్ళు మూసుకోవాలన్నమాట. కళ్ళు మూసుకొని గురువుగారి పద్ధతిలో చేయాలనుకోండి, ఈ రాశుల ప్రభావం అంతా వచ్చి నన్ను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నాయని గాయత్రి మంత్రం చేయటం, అంతే సింపుల్. ఇది న్యాస విద్యలో. ఈ ధ్యానం వల్ల ఏమవుతుందంటే భౌతికంగా అలాగే ఏదరికంగా కోరికలన్నింటినీ కూడా వాటి వాటిలను దాటి తర్వాత ప్రాణమయ కోశంలోకి సాధకుడు ఎంటర్ అవుతాడు. ప్రాణమయ కోశంలోకి ఎంటర్ అవటం అంటే ఇప్పుడు మనం లేవా ప్రాణమయ కోశంలో అంటే దాని మీద పట్టు వస్తుంది, ఏదరిక బాడీ మీద పట్టు వస్తుంది, ఫిజికల్ బాడీ మీద మనకు అదుపు వస్తుంది అనమాట. పట్టు రావడం అంటే కంట్రోల్ వస్తుంది, అలాగే మన కోరికల మీద కంట్రోల్ వస్తుంది. ఓ 4 గంటలు కదలకుండా కూర్చుని ధ్యానం చేయాలి. అది దేని మీద అదుపు ఉండాలి, మనం మన ఫిజికల్ బాడీ మీద మంచి అదుపు ఉండాలి, అలాగే ఇతరకి బాడీ మీద అదుపు ఉండాలి. కాసేపు కూర్చోగానే కాళ్ళు తిమ్మిర్లు ఎక్కేయడం, నడుము నొప్పి వచ్చేయడం, మెడపట్టేయడం ఇలా చేస్తే ఉపయోగం ఏం లేదు. అందుకని ఈ న్యాస విధి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆయా శరీర భాగాలు దాంట్లో ఉన్న అణువులు నరాలు ఇవన్నీ కూడా బాగా సాధనకు పనికొచ్చేటట్టుగా తయారు అవుతాయి, మారుతాయి. మనలో మార్పు ఎక్కడ వస్తుందంటే వాటిలో వస్తుంది. అలాగే ప్రాణాయామం అనే సాధనలోకి మనిషి వస్తాడు. మొన్న సారి కిందటి క్లాస్లో ప్రాణాయామం చెప్పుకున్నాం, స్వాహం సాధన. అలాగే ఈ క్లాస్లో కూడా ప్రాణాయామం ఏంటంటే ఒక సంవత్సరంలో జరిగే కార్యక్రమం ఏమిటైతే ఉందో అది మన శ్వాస ద్వారా జరుగుతుంది అని భావన చేయాలి. సంవత్సరంలో ఏం జరుగుతాయంటే నా 2 ముఖ్యమైన ఉంటాయి. ఒకటేమో రోజు రాత్రి, అంటే పగలు రాత్రి సమంగా ఉండే రోజులు 2 వస్తాయి, వాటిని ఈక్వినాక్స్ డే అంటాం. అలాగే చాలా ఎక్కువ పగలు ఉంటుంది, సమ్మర్ సొలిస్టైస్ అంటాం. అలాగే చాలా ఎక్కువ రాత్రి ఉంటుంది, అదేమో వింటర్ సొలిస్టైస్ అంటాం. ఒకటేమో రోజు పగలు రాత్రి సమమైన రోజులు 2, ఇంకోటేమో ఎక్కువ పగలు, ఇంకోటేమో ఎక్కువ రాత్రి, ఇలాగ సృష్టిలో ఉన్నాయి. ఇవి శ్వాస పీల్చి వదిలేటప్పుడు ఏం చేయాలి అంటే మనం ఎక్కువ పగలున్నది సమ్మర్ సొలిస్టైస్ అంటాం. ఇది దక్షిణాయన పుణ్యకాలం స్టార్ట్ అవుతున్నప్పుడు వస్తుంది అనమాట. ఆ రోజు చాలా పెద్ద పగలు ఉంటుంది, జూలై 21. రేచకం అంటే గాలి బాగా పీల్చడం, రేచకం గాలి పీలుస్తూ, ఆ గాలి పీలుస్తున్నప్పుడు ఎలాగైతే ఒక సంవత్సరంలో యాక్టివిటీని సంవత్సరాన్ని ఒక పర్సన్ అనుకుంటే ఆ పర్సన్ గాలి పీల్చడం గాలి వదలటం చేస్తున్నాడు అనుకోండి, అలాగ నేను సంవత్సర పురుషుణ్ణి అని అనుకోవాలి. అనుకుని ఆ తర్వాత గాలి మెల్లిగా పీలుస్తూ అది సమ్మర్ సొలిస్టైస్ అనుకోవాలి. అలా గాలి వదిలేటప్పుడు గాలి వదిలేటప్పుడు, సారీ, గాలి వదిలేటప్పుడు సమ్మర్ సొలిస్టేస్ అని, గాలి పీల్చుకునేటప్పుడు వింటర్ సొలిస్టేస్. వింటర్ సొలిస్టేస్ అంటే అర్థం ఏంటి, మనం గాలి పీలిస్తేనే వదలగలుగుతాం కదా, అందుకని ఎక్కువ రాత్రి ఉన్నది వింటర్ సొలిస్టేస్. ఇది డిసెంబర్ 22 ఆ ప్రాంతంలో వస్తుంది. దీర్ఘ తమస్సుడు అంటాం దీన్ని. అందుకని గాలి బాగా పీల్చుకుంటున్నప్పుడు, పూరకం ఆ పీల్చుకుంటున్నప్పుడు దాన్ని దీర్ఘ తమస్సుడు, వింటర్ సొలిస్టేస్, దానికి సంబంధించినవి ఏమేమి ఉన్నాయో గుర్తు తెచ్చుకోవాలన్నమాట. గాలి వదులుతున్నప్పుడు సమ్మర్ సొలిస్టేస్, అక్కడ ఎక్కువ పగలు. పగలు ఏంటి, రాత్రి ఏంటి? పగలు అంటే భగవంతుడి వెలుగు, సూర్యుడు వెలుగు పడుతున్నది పగలు, సూర్యుడు వెలుగు కనిపించింది రాత్రి. అంటే మొట్టమొదటి గాలి వీలుస్తున్నప్పుడు ఏమని చేస్తాం, లోపలికి గాలి వస్తూ ఉంటుంది. గాలి వస్తున్నప్పుడు వింటర్ సొలిస్టేస్, దీర్ఘ తమస్సుడు అనే ఋషి ఉన్నాడు, ఆయన ఒకదాన్ని దర్శించాడట. ఆ దీర్ఘ తమస్సుడు ఏం దర్శించాడో తెలిస్తే మనం కూడా గాలి పీలుస్తున్నప్పుడు దాన్ని దర్శిస్తాం. అలాగే గాలి వదులుతున్నప్పుడు మళ్ళీ పీల్చే లోపల కాస్త గ్యాప్ వస్తుంది. గాలి బాగా పీల్చాం, వదిలేసిన తర్వాత మళ్ళీ పీలుస్తాం కదా, ఈ మధ్యలో కాస్త గ్యాప్, ఆ బాహ్య కుంభకం ఉంటుంది దాన్ని, అది వెర్నల్ ఈక్వినాక్స్. వెర్నల్ అంటే మేషరాశిలో వచ్చే పగలు రాత్రి సమంగా ఉండే మార్చ్ 21 అనమాట. మార్చ్ 21 పగలు రాత్రి సమంగా ఉంటాయి. అంటే పగలు అంటేనేమో ఆత్మ, రాత్రి అంటేనేమో పదార్థం, పదార్థము ఆత్మ రెండు సమంగా ఉంటాయి. అంటే ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. అలాగే మళ్ళీ గాలి పీల్చుకొని వదిలేలోపు మన ఊపిరితిత్తుల్లో గాలి పీల్చేసుకున్నాం, మళ్ళీ వదులుతాం కదా, ఆ వదిలేలోపు జస్ట్ గ్యాప్ వస్తుంది. ఆ జస్ట్ గ్యాప్ ఏమో ఆటమ్ ఈక్వినాక్స్ అంటే ఇది అక్టోబర్ 21 ఆ ప్రాంతం వస్తుంది. సరిగ్గా 6 నెలలకి అనమాట, మేషం నుంచి మార్చి నుంచి 6 నెలలు కలిపితే 9 సెప్టెంబర్ 21 ఆ ప్రాంతంలో వస్తుంది. అక్కడ ఆటమ్ ఈక్వినాక్స్గా చెప్తారు. ఇది అంత కుంభకంగా ఇలాగ అనుకుంటూ గాలి పీల్చడం చెయ్యాలి. కానీ ఇది చాలా దగ్గరుండి నేర్చుకుంటే తప్ప అర్థమయ్యేది కాదు, వినండి అంతే. తర్వాత ఏంటంటే మెల్లిగా గాలి పీలుస్తూ శబ్దం చేయకుండా ఎంతవరకు గాలి పీల్చుకోవాలంటే ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత, ఏ స్టేజ్, పైన చెప్పుకున్న సమ్మర్ సొలిస్టేస్, వింటర్ సొలిస్టేస్, అలాగే వెర్నల్ ఈక్వినాక్స్, ఆటమ్ ఈక్వినాక్స్ అనే గాలి పీల్చడం, గాలి వదలటం. గాలి వదిలిన తర్వాత గాలి లోపలికి పీల్చుకునేటప్పుడు ఉన్న గ్యాప్ ఒకటి, గాలి లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే గ్యాప్ ఒకటి, పీల్చడం ఒకటి, వదిలే ముందు గ్యాప్ ఒకటి, వదిలేసిన తర్వాత మళ్ళీ పీల్చుకునే లోపల ఉండే గ్యాప్ ఒకటి. ఇలాగ 4 రకాల స్టేజెస్ కనిపిస్తున్నాయి మనకు. ఈ 4 స్టేజెస్ ప్రకారం చేసిన తర్వాత మెల్లిగా ఏం చేస్తామంటే ఇంకొక మెట్టు ఎక్కుతాం. ఆ మెట్టులో ఊపిరితిత్తుల్ని బాగా గాలితో నింపేయకుండా సగం మాత్రమే నింపాలి. సగం మాత్రమే నింపిన తర్వాత మనం కళ్ళు మూసుకున్నాం కదా, వెన్నుపూస మొత్తాన్ని గుర్తు తెచ్చుకోవాలి. తల నుంచి అంటే సహస్రాల నుంచి మూలాధారం వరకు గుర్తు తెచ్చుకోవాలి. ఇదంతా ఏమవుతుందంటే శ్వాస సమత్వంలోకి వస్తున్నప్పుడు. శ్వాస సమత్వంలోకి రావడం అంటే ఏంటి, గాలి పీలవం, గాలి వదలం. అప్పుడు సాధకుడి యొక్క శ్వాస ఆజ్ఞాచక్రము, విశుద్ధి చక్రాల మధ్యలో ఉంటుంది, ఉండి ఒక ఉన్నతమైన చేతనత్వం ఆ ఊపిరిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మన చేతిలో లేదప్పుడు ఉన్నతమైన చేతనత్వం, మనకంటే ఉన్నతమైన చేతనత్వం ఏంటి అంటే అది భగవంతుడే. ఎవరికైనా సరే మీరు సాధన చేసుకుంటున్నప్పుడు ఊపిరి ఆగిపోతే ఎవరు భయపడకండి, కంగారు పడకండి, కాసేపు మీతో భగవంతుడు ఉన్నాడనమాట. చాలా అదృష్టవంతులు ఊపిరి ఆగిపోతే మామూలుగా మళ్ళీ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పీల్చుకునే స్టేజ్ వస్తుంది, అంతే తప్ప పర్మనెంట్గా ఊపిరి ఆగిపోవడం కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అందుకని ఎప్పుడైతే ఈ గాలి పీల్చడం, గాలి వదలటం ఈ మధ్యలో జరుగుతుంది అని ఇందాక చెప్పుకున్న ఆ భావనతో పాటు సహస్రారం నుంచి మూలాధారం వరకు వ్యాపించి ఉన్న వెన్నుపూసని ఒక్కసారి అలా గుర్తు తెచ్చుకుంటే మెల్లిగా ఏమవుతుందంటే ఈ సాధన చేసుకుంటూ ఉంటే ఏదో సందర్భంలో ఊపిరి పీల్చుకోము, ఊపిరి వదలం, ఆ స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ వచ్చినప్పుడు మన వ్యక్తిగత ప్రాణస్పందనలు అన్నీ కూడా కరిగిపోతాయి. కరిగిపోయి గ్రూప్లో ఎంతమంది ఉన్నారో అంత అందరి మందితోటి కూడా ఒకటవుతాయి, అయ్యి గురువు ప్రాణంతో ఏకమై ఆయనతో లీనమై పనిచేస్తాయి. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే గ్రూప్ యాక్టివిటీలో ఉన్నప్పుడు తెలుస్తుంది. ఇండివిజువల్గా ఇంట్లో కూర్చుంటే కూడా వస్తుంది. అలా అప్పుడు ఎలా తెలుస్తుంది ఇండివిజువల్గా ఇంట్లో కూడా చేస్తున్నప్పుడు వస్తుందంటే, నాకు ఈ రకమైన అనుభవం వచ్చింది ఫలానా టైంలో నేను చేసుకుంటున్నాను ఇప్పుడు అని ఒకళ్ళు అంటే, సరిగ్గా అదే టైంలో ఇంకొకళ్ళకి కూడా అదే అనుభవం వస్తే, వాళ్ళిద్దరూ గ్రూప్ లెవెల్లో అంటే సోల్ లెవెల్లో ఫిజికల్గా కాకుండా ఆ సోల్ లెవెల్లో కలిసి సాధన చేసి ఒకే రకమైన ఫలితాన్ని వాళ్ళందరూ పొందారని అర్థం. ఎంతమంది ఉన్నా ఉండొచ్చు, ఎక్కడెక్కడ ఉన్నా ఉండొచ్చు, ప్రపంచం మొత్తం ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడెక్కడో దూరం దూరంగా, కానీ అందరూ ఒకే టైంకి సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కనెక్ట్ అవుతారు. అలా అయ్యి వాళ్ళకి ఒకే రకమైన అనుభూతి అందరికీ కలుగుతుంది. అందరికీ శ్వాస ఆగిపోవచ్చు ఆ టైంలో, కొందరికి నడవచ్చు, ఎవరికి ఏ భావం అనిపిస్తే అది అందరికీ అందుతుంది కూడా. కాబట్టి ఒకరికి మంచి ఆలోచన వచ్చిందనుకోండి, అందరికీ అది అందుతుంది. అంది ప్రతి వాళ్ళు దాన్నే ఎక్స్ప్రెస్ చేస్తారు, నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది. ఇప్పుడు తేజ చెప్తోంది అగ్నియోగ అనే దానికి అక్కడ అమెరికాలో తను వెళ్ళేది. ఆ అగ్నియోగ పుస్తకాలు ఒక 10-12 మంది రాస్తారనమాట. 10-12 మంది రాసిన తర్వాత వాళ్ళు ఒక చోటకి ఎక్కడికో ఒక చోటకి వచ్చుకుని కూర్చుని అది వెరిఫై చేసుకుంటారు, ఈ సెంటెన్స్ కరెక్ట్ పొందలేదు, నాకు ఇలా వచ్చింది, నీకు ఇలా వచ్చింది. చాలా వరకు వాళ్ళందరికీ ఒకటే సెంటెన్స్ వస్తుంది. ఎక్కడన్నా ఒకటి రెండు తేడా వస్తే ఎక్కువ మెజారిటీ ఎవరికి వచ్చింది అది ఉంచి, తక్కువ ఒకటి తేడా ఉంటే అది తీసేస్తారు. అలాగే వాళ్ళు బుక్స్ వెరిఫై చేసుకుని వాళ్ళ నోట్స్ దాన్ని బుక్గా పబ్లిష్ చేస్తుంటారు. ఈ రకమైన గ్రూప్ లెవెల్లో అనుభూతి ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు ఎక్కడున్నా సరే భావాలు పట్టుకోగలం అన్నమాట. టెలిపతి ఇలాంటిది వస్తుంది. ఈ రకమైన సాధన చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే గురువు ప్రాణంతో మనం ఏకం అవుతాం, గురువు గారి యొక్క ప్రాణశక్తి మనం స్వీకరించే స్థితికి వస్తాం. అందుకని ఆయనకి తెలియంగానే మనలో బాధలు టక్మని తగ్గిపోతుంటాయి. అనారోగ్యం ఉందనుకోండి, ఎప్పుడైతే ఇలా గ్రూప్లో ఈ రకంగా మనం ఎంటర్ అవ్వగలిగామో సార్ గ్రూప్లోకి, అప్పుడు ఎన్నో రకాల ఒకళ్ళకి చెప్పారనుకుందాం, సపోజ్ ఒకళ్ళని ఎదురుగుండా కూర్చోబెట్టుకుని ఒక లెక్చర్ ఇస్తున్నారనుకుందాం, అప్పుడు మనం అందరం ఎక్కడెక్కడో ఉన్నాం కానీ అందరికీ తెలిసిపోతుంది అది. ఎందుకంటే అందరం గ్రూప్లో కాంటాక్ట్లో ఉన్నాం కాబట్టి. ఇది న్యాస విద్య ద్వారా మనం సాధించగలిగిన ఒక పరిణతి, మనం అభివృద్ధి అనమాట. ఈ రకమైన పరిపక్వత వచ్చినప్పుడు సాధకుడు ఏమవుతుందంటే గ్రహాలతో కాకుండా, అంటే ఇప్పుడు కుజుడు శని కుజుడు ఇలా ఉంది, ఆ గ్రహాలు కాకుండా గ్రహాలకు అధిపతులు ఉంటారు. సపోజ్ కుజుడికి అధిపతి ఎవరు అంటే కుమారస్వామి, అలాగే బుధుడికి అధిపతి విష్ణువు. ఇలాగా మనకు జ్యోతిష్ శాస్త్రంలో ఏమవుతుందంటే గ్రహాలు గ్రహాలకు అధిపతి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటుంటే వాళ్ళు ఏం చేస్తారంటే తమలపాకులు దాంట్లో ఒక్క పలుకులు ఖర్జూరాలు పెట్టి చేయిస్తూ ఉంటారు. అధిదేవత ప్రత్యధిదేవత అని ఉంటారు. ఒక గ్రహానికి ఒక గ్రహం మొట్టమొదట, ఆ గ్రహాన్ని పిలుస్తాం. సూర్యుడు, సూర్యుడికి అధిదేవత, సూర్యుడికి ప్రత్యధిదేవత. అలాగా మొత్తం సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు వీళ్ళందరినీ పిలుస్తారు. అంటే మనకు కనిపించే గ్రహం వెనకాల ఇంకా ఇద్దరు ఉన్నారన్నమాట, దేవత ప్రత్యధి దేవత. అలాగా ఆ దేవతలతోటి గ్రహాలు కాకుండా గ్రహాలని కూడా ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళతో సంబంధం ఏర్పరచుకుని వాళ్ళతో పాటు పనిచేయడానికి కావలసిన వాడిగా వ్యక్తి తయారవుతాడు. ఆ గ్రహాధిపతులతో కలిసి పనిచేస్తాడు. గ్రహాధిపతులు ఇతర ద్వారా పనిచేస్తారు. ఇప్పుడు గురువు యొక్క అనుగ్రహం, గురువు ఏం చేస్తాడంటే అప్పుడు ఈ స్టేజ్కి వచ్చినప్పుడు శిష్యుడిని గురువు రక్షిస్తూ ఉంటాడు. ఎలా రక్షిస్తూ ఉంటాడంటే గ్రహాల ప్రభావం, మనసు యొక్క రియాక్షన్, ఈ రెండింటిని గురువు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఏదన్నా సరే మన కోపతాపాలు వచ్చినా అలాంటివన్నీ కూడా సబ్జ్యూ ఎలాగ వాటిని సరిగ్గా పోయే మనలోంచి పోయేటట్టు చేయాలో, అలాంటివి గురువు యొక్క అనుగ్రహం వల్ల మనం తప్పించుకోగలం తప్ప మనంతా మన స్వశక్తితోటి కొన్ని కొన్ని చేయలేము, కొన్నింటి చాలా వరకు చేయలేము, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ సమయంలో ఏమవుతుందంటే గురువు ఏం చేస్తాడు, గ్రహాల ప్రభావం మనస్సుపై పని చేయడం, దానికి మనస్సు యొక్క రియాక్షన్, ఈ రెండింటిని కంట్రోల్ చేస్తుంది. కోపం వచ్చే పరిస్థితులు ఏర్పడవచ్చు, కోపం వచ్చే పరిస్థితులు తగ్గట్టుగా మనుషులు మన దగ్గరకు వచ్చి చాలా గొడవ చేస్తుండొచ్చు. అలాంటప్పుడు గురువు ఏం చేస్తాడంటే వాటిని అన్నింటినీ క్యాన్సిల్ అయ్యేటట్టు ఎలాగ చేస్తుంటాడు. ఇలాగా ఈ న్యాస విద్య వల్ల ఏమవుతుందంటే వ్యక్తి శరీరం భగవంతుడి యొక్క శరీరంగా ఉద్ధరించబడుతుంది. అలాగే ఈ శరీరం నాది కాదు, ఇది భగవంతుడు సేవకై ఇచ్చాడు, సృష్టి సేవకై భగవంతుడు ఇచ్చిన శరీరం, అది ఆయన కోసమే పనిచేయాలి అని తెలుస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, గురుదేవులు ఈ శరీరం అంతా కూడా గురుదేవులకు సమర్పించుకున్నాను, ఈయనే నా అసలైన ఆయన, మిగతా వాళ్ళు ఎవరు కాదు అని ఆయన చెప్పినట్టుగానే రమణ మహర్షి గారు కూడా చెప్తారు. ఎప్పుడైతే ఈ శరీరం నా శరీరం కాదు, నేను నేను వేరు, ఈ శరీరం లేకపోయినా నేనున్నాను అని ఆయనకి తెలిసిపోయిందో అప్పటి నుంచి ఆయన ఏం చేశారు, ఇంకా ఇంకా చేసి ఆత్మకి శరీరానికి అభేదం వచ్చేంత వరకు చేసి ఆ జ్ఞానంతో ఎంతోమందిని ఉద్ధరించారు. ఈ రకంగా చేయటానికి న్యాస విద్య అనేది పనికొస్తుంది. ఇంకా ఏంటంటే, ఆకాశంలో నక్షత్రాలు రాసులు సాధకుడి శరీరంలోని భాగాలను వాటిలోని ప్రిన్సిపుల్స్ని ఉద్దీపింపజేస్తాయి. ప్రిన్సిపుల్ అంటే ఏంటంటే ధర్మాలు, గుణాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని మనలో ఉన్న మంచి గుణాలు ఏవైతే వాటిని అన్నింటినీ ఉద్ధరింపజేస్తాయి. ఇలాంటిది అక్షరన్యాసం మనకు చాలా ముఖ్యమైనది. ఈ అక్షరన్యాసం మనకు గాయత్రిలో కూడా ఉంది, అది కూడా చెప్పుకుంటాం కూడా. విశ్వ ప్రణాళికలో ఈ రకంగా మనం పనిచేయడానికి సిద్ధపడినప్పుడు, విశ్వ ప్రణాళికలో మనం ఉన్నప్పుడు నక్షత్రాలు రాసులు ఇవన్నీ కూడా మనకు సహకరిస్తాయి, అలాగే గ్రహాల అధిపతులు సహకరిస్తారు. వీటిలో ఇంకా ముందరకెళ్తే ఏమవుతుందంటే, సప్తఋషులు, కృత్తికలు, సిరియస్, ఇక్కడి నుంచి వచ్చిన శక్తిధారలు కూడా మనకు సహకరిస్తాయి మనం పనిచేయడానికి. మేము ట్యాప్ చేయలేకపోతున్నాం, వాళ్ళందరూ ట్యాప్ చేస్తున్నారంటే మనకు ఈ న్యాస విద్య తెలియకపోవడం వల్ల ట్యాప్ చేయలేకపోతుంది. న్యాస విద్య చేయటం వల్ల ఏమవుతుందని చెప్పుకున్నాం, ముఖ్యంగా మనలో ఫిజికల్ బాడీలో ఉన్న, అలాగే ఈథరిక్ బాడీలో ఉన్న, అలాగే యాస్ట్రల్ బాడీలో అంటే కామమయ శరీరం అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో చెత్తా చెదారం అదంతా పోయి న్యూట్రలైజ్ అవుతుంది ముందర. అంటే ఒక బట్ట ఉతికినట్టు అనమాట, కొత్తగా ఒక రంగు వేయాలంటే అంత ముందున్న రంగులన్నీ పోవాలి, చెత్తా చెదారం అంతా పోవాలి, శుభ్రంగా ఆ తర్వాత రంగు వేయగలం. అలాగా మనలో ఉన్న కల్మషాలన్నీ కూడా కడిగేయాలంటే ఈ న్యాస విద్య చేసుకోవాలి. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలతోటి మనకు గాయత్రి న్యాస విద్య అని ఇచ్చాం. గాయత్రి మంత్ర సర్వాక్షర న్యాస విద్య, ఇది మనం ఎంత బాగా చేసుకుంటే అంత మనకు ఇప్పుడు చెప్పుకున్న స్థితికి వస్తాం అన్నమాట. ఇది దీని గురించి ఏం చెప్పారంటే, శ్రీపాద శ్రీవల్లభులు కూడా ఇలా చెప్పారు. ఏమని, గాయత్రి శక్తి విశ్వవ్యాప్తమైన శక్తి, ఇవే ఖచ్చితంగా మళ్ళీ గాయత్రి మహాజ్ఞానంలో కూడా ఉంటాయి. గాయత్రి శక్తి విశ్వవ్యాప్తమైన శక్తి, ఆ శక్తితో సంబంధం స్థాపించుకున్నప్పుడు సూక్ష్మ ప్రకృతి సాధకుడి యొక్క స్వాధీనంలోకి వస్తుంది. దానివల్ల భౌతిక, మానసిక, ఆత్మిక సంబంధమైన 3 క్షేత్రాల్లోని అన్ని సంపత్తులను పొందగలిగే వీలు అవుతుంది. ఈ న్యాస విద్య గాయత్రి మంత్ర సర్వాక్షర మహిమ, దీనివల్ల సాధకుడి శరీరంలో గ్రంథులలో దాగి ఉన్న శక్తి జాగృతమవుతుంది. కాబట్టి మనలో ఉన్న శక్తులు విశ్వంలో ఉన్న శక్తులే, అవి జాగృతం అవ్వాలంటే ఏం చేయాలి, న్యాసం చేసుకోవాలి. దాంట్లో మనకందరికీ తెలుసు, సాధకుడి బొమ్మ ఉంటుంది, సాధకుడి బొమ్మ ఉంటే తల నుంచి 6 అంగుళాల పైన ఓం, అలాగే కుడికన్ను పైన 4 అంగుళాల పైన భూర్, అలాగే సరిగ్గా నుదిరి పైనుంచి 4 అంగుళాలు భువః, ఈ ఎడం చేతి వైపు 6 అంగుళాలు, సారీ 4 అంగుళాలు ఎడం కన్ను పైనుంచి స్వహ, భూ ఓం మధ్యలో భూ భువ స్వహ, ఇలా చంద్రవంకలాగా. ఆ తర్వాత 2 కన్ను బొమ్మల మధ్య తత్, తర్వాత ఎడం చేయి కుడి చేయి, అలాగే ఎడం కన్ను కుడి కన్ను, ఇలాగ వరుసగా ఉన్నాయి. అవి కూడా చెప్తాను, మీకు అందరికీ తెలుసది. ఇక్కడ గాయత్రి మంత్రం గురించి చిన్నగా చెప్పుకుంటే అప్పుడు గాయత్రి మంత్ర అక్షర సాధన చేయడం వల్ల ఏంటో తెలుస్తుంది, అదే ఉపయోగం. ఓం అంటే ఏంటి, భగవంతుడు ఉన్నాడు అనే జ్ఞానం ఇస్తుంది ఓంకారం. అలాగే భగవంతుడిపై మనకు నిష్ట వచ్చేట్టు చేస్తుంది, అంటే శ్రద్ధగా నిష్టగా అంటాం చూసారా, నిష్ట అంటే ఏకాగ్రతతో చేయటం. అలాగే ఓం అంటే భగవంతుడు ఉన్నాడనే జ్ఞానం ఇస్తుంటే వ్యాహృతులు 3 ఉన్నాయి. అది భూ అంటే ఆత్మజ్ఞానం ప్రసాదిస్తుంది, భూ ఎలాగ ప్రసాదిస్తుంది, దీంట్లో 3 పదాలు ఉన్నాయి, తత్, సవితు, వరేణ్యం. ఈ 3 కూడా భూ అనే వ్యాహృతి కిందకు వస్తాయి. ఆత్మజ్ఞాన దాయిని భూ ఎలాగిస్తుందంటే, మొట్టమొదటి జీవన విజ్ఞానాన్ని చెప్తుంది, ఎలా జీవించాలి. గురువుగారు ఎందుకనే జీవన సాధనా శిబిరం పెట్టేవారు, ఇప్పుడు కూడా మనకు హరిద్వార్లో జరుగుతున్నాయి ఇవన్నీ. జీవన సాధన శిబిరం, జీవన విజ్ఞానం చెప్తుంది తత్. సవితు శక్తి సముపార్జన చెయ్యి అని చెప్తుంది. సవితు సవితురు వరేణ్యం కదా, ఆ సవితాశక్తి ఎప్పుడు కూడా శక్తిని సంపార్జన చేయాలి మనం. గురువుగారు ఎందుకంటారు, అశక్తి, అభావం, అజ్ఞానం, ఈ మూడింటితో మనం బాధపడుతున్నాం. ఏ అజ్ఞానం, అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి, జ్ఞానం రావాలి. అశక్తి పోవాలంటే శక్తి రావాలి. అభావం పోవాలంటే భావం పోవాలి. ఏం భావన రావాలి, నేను ఆత్మని అనే భావన రావాలి. ఇదంతా పరమేశ్వరుడు యొక్క, ఈ సృష్టి మొత్తం పరమేశ్వరుడే, భగవంతుడు ఉన్నాడు అనే భావన రావాలి. అలాగే మనలో అంతకుముందు ఉన్న అజ్ఞానం అంతా పోవాలి. ఈ శరీరం నేను అనేది అజ్ఞానం, అది పోతే జ్ఞానం. ఆ తర్వాత విశ్వ కళ్యాణ కార్యక్రమాలు చేయడానికి కానీ, మన సొంత మనులు చేసుకోవడానికి కానీ, ఏదైనా సరే శక్తి కావాలి ఎవరికైనా, అది శక్తి. తత్ అంటే జీవన విజ్ఞానం, సవితు అంటే శక్తి సముపార్జన, వరేణ్యం అంటే జంతు జన్మ నుండి దివ్య జన్మగా, దివ్యుడిగా ఈ మనిషి మారడం అనే మూడు కూడా భూ ఆత్మదాయిని అనే వ్యాహృతిలో ఆ పరిధిలోకి వస్తాయి. అలాగే భువ అంటే ఏంటంటే ఈ జీవుడు ఈ శరీరంతో ఏం చేయాలి, ఏంటి వాడి కర్తవ్యం, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే మొట్టమొదటిది. దీంట్లో కూడా మూడు పదాలు ఉన్నాయి, భర్గో, దేవస్య, ధీమహి. భర్గో అంటే నిర్మలత్వం. జీవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే వాడు నిర్మలుడుగా నిర్మలత్వంతో ఉండాలి. అంటే ఏ రకమైన కషాయ కల్మషాలు లేకుండా పర్ఫెక్ట్గా ప్యూరిఫై అయి ఉండాలి. అలాగే దేవస్య, దేవతలకు మాత్రమే గల దివ్య దృష్టి వీడికి వస్తుంది. దేవతలకు దివ్య దృష్టి ఉందంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా భగవంతుడి పనే చేస్తారు, అంతే తప్ప సొంత పనులు ఉండవాళ్ళకి. అలాగే మనం కూడా దృష్టి అంటే ఏదో మూడో కన్ను తెచ్చుకుంటుంది, దాంట్లో చూసి ఏదో చేస్తాం. మూడో కన్ను తెచ్చుకుంటుంటే మనలో వివేకం తెచ్చుకుంటుంది, పని చేస్తుంటుంది. దాని ప్రకారం ఏం చేస్తామంటే భగవత్ కార్యక్రమాల్లో పనిచేస్తాం. అలాగే ధీమహి అంటే సద్గుణాలు. ఈ సద్గుణాల గురించి తెలుసుకోవాలంటే ధీమహి రామాయణం, భారతం, భాగవతం ఇలాంటివి చదవటం, దాంట్లో రాముడికి ఉన్న లక్షణాలు ఏంటి, కృష్ణుడికి ఉన్న లక్షణాలు ఏంటి, అలాగే ధర్మరాజుకున్న లక్షణాలు ఏంటి, ఇలా రకరకాల వ్యక్తులు మనకు దాని ఏమంటాం, మన సాహిత్యంలో చాలామంది ఉన్నారు మహాత్ములు, వాళ్ళ వాళ్ళ గొప్ప గొప్ప లక్షణాలు అండి, శివ చక్రవర్తి ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ లక్షణాలన్నీ తెలుసుకోవటం ధీమహి. తర్వాత స్వహ ఏం చెప్తుందంటే ద్వంద్వాతీత స్థితిని సాధించడం సమాధి. ధీ అంటే గ్రహించే శక్తి అనమాట, సమంగా అన్నీ గ్రహించగలిగి ఉంటాడు. అంతేగాని సమాధి అంటే ఏదో కళ్ళు మూసుకుంటాడు, ఎప్పటికీ ఇంక కళ్ళు తెరవడు, సమాధి అయిపోయారు సార్ అని కాదు. ఆ సమాధి అనే దానికి ద్వంద్వాతీత స్థితి అనే చెప్పే స్వహ అనే మూడో వ్యాహృతికి ఏంటంటే ధియో యోన ప్రచోదయాత అని మూడు ఉన్నాయి. ఆ మూడిట్లో ధియో అంటే వివేకము, కామన్ సెన్స్, అలాగే మనకు డిస్క్రిమినేటివ్ ఎబిలిటీ. నెక్స్ట్ యోన కంట్రోల్, మన మీద మనకు అదుపు. దీనికి శివా ప్రిన్సిపల్ ఇచ్చారు గురువు గారు, సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, విచార సంయమనము, అర్థ సంయమనం. తర్వాత ప్రచోదయాత్ సేవాభావం. ప్రచోదయాత్ అంటే మనని ఈ సృష్టిలో ఉన్న జీవరాశులకు అందరికీ సేవ చేసేటట్టుగా మన మనస్థితి ఉండాలి, అప్పుడు గాయత్రి పనిచేస్తుంది. ఆ రకంగా స్వహ ద్వంద్వాతీత స్థితిని తీసుకురావడం సమాధి స్థితిని చెప్తుంది అంటంలో మనలో వివేకం ఉండాలి, మనలో మనకు మీద మనకు అదుపు ఉండాలి. వీటిని సేవాభావంలో వీటిని ప్రతిఫలింపచేయాలి. ఇది గాయత్రి మంత్రం యొక్క మెయిన్. భగవంతుడు ఉన్నాడు, ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు అంటే నిర్మలంగా ఉండి ఆయన పనులు చేయడానికి, సద్గుణాలు పెంచుకుంటూ లోక సేవ చేయడానికి ఇచ్చాడు అనే జ్ఞానం గాయత్రి వల్ల వస్తుంది. అది జిస్ట్. ఇప్పుడు ఓం అంటే శిరస్సుపై ఆరు అంగుళాల పైన, అలాగే భూ అంటే కుడికన్నుకు పైన నాలుగు అంగుళాల ప్రాంతంలో, భువ అంటే మూడవ నేత్రం అంటే మనకు ఏమంటాం ఆజ్ఞాచక్రం దానిపైనుంచి మూడు అంగుళాల పైన, అలాగే స్వహ అన్నప్పుడు ఎడమ కన్ను నుంచి నాలుగు అంగుళాల పైన ఉన్న ప్రాంతంలో ఈ పదాలు అంటున్నప్పుడు శక్తి జాగ్రత్త అవుతుంది. ఓం అన్నప్పుడు శక్తి, భూ భువ స్వహ ఇవి అంటున్నప్పుడు మెల్లిగా అనాలన్నమాట ఓ అని వదలాలి. కాసేపు వదిలేస్తే ఈ తల సహస్రారం నుంచి ఆరు అంగుళాల పైన ఓం అంటే ఏం చెప్పుకున్నాం, భగవంతుడు ఉన్నాడు అనే జ్ఞానము మనకు వస్తుంది. అలాగే భువ అంటే ఆత్మజ్ఞానం వస్తుంది. అలాగే భూ అంటే ఆత్మజ్ఞానం వస్తుంది. భువ అంటే నేనేం చేయాలి ఈ శరీరం వచ్చినందుకు తెలుస్తుంది. అలాగే స్వహ అంటే సమాధి, ద్వంద్వాతీత స్థితి వస్తుంది. ఈ మూడు వచ్చిన తర్వాత తత్ అనే అక్షరం ఆజ్ఞాచక్రంలో త తాపిని అనే గ్రంథం. ఇదంతా మనకు గాయత్రి మహావిజ్ఞానంలో ఉంది. ఒక టేబుల్ వేశారు, గ్రంథి పేరు, అదే గ్రంథి ఎక్కడ ఉంటుంది శరీర భాగంలో, దానివల్ల వచ్చే శక్తి ఏమిటని ఫాస్ట్గా చెప్పేస్తాను మీరండి. ఒక తర్వాత పుస్తకం చూసుకోండి. తత్ అనే అక్షరం ఆజ్ఞాచక్రంలో ఉంటుంది, అక్కడ తాపిని అనే గ్రంథం ఉంది. ఇది చేయడం వల్ల జాగృతం అయ్యే శక్తి పేరు ఏంటంటే సాఫల్యం. మనం ఏదన్నా పని తీసుకుంటే దాన్ని సక్సెస్ఫుల్గా ఎలా చేయాలంటే తత్ త అనే అక్షరం ఆజ్ఞాచక్రంలో న్యాసం చేసుకోవడం వల్ల సాఫల్యం అనే శక్తి జాగృతం అవుతుంది. అలాగే స అనేది ఎడమ కన్ను. ఇక్కడ గ్రంథి పేరు సఫలత, అక్కడున్న శక్తి పేరు పరాక్రమం. ఒక పని చేయాలంటే మంచి పరాక్రమం ఉండాలి. పరాక్రమం అంటే ఇప్పుడు రాముడు ధనుర్భంగం చేశాడు, శివధనుర్భంగం, ఆయన కూడంత పరాక్రమం ఉంది కాబట్టి చేశాడు. అలా కష్టమైన పనులు చేయడానికి పరాక్రమం కావాలి. అలాంటి కష్టసాధ్యమైన పనులు ఎవరన్నా మొదలు పెడితే వాళ్ళకి ఎడమ కన్నులో స అనే అక్షరం న్యాసం చేసుకుంటే ఆ అక్షరం వల్ల అక్కడ ఉన్న సఫలత అనే గ్రంథిలో శక్తి జాగృతం అయితే వాళ్ళలో పరాక్రమం జాగృతం అవుతుంది. ఇది రోజు చేసుకుంటే ఏమవుతుందంటే మనలో కూడా ఆ పరాక్రమం సఫలత ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. అలాగే వి అనే అక్షరం కుడికన్ను, ఇక్కడ విశ్వ అనే గ్రంథి ఉంటుంది. దీనివల్ల పాలన అంటే ఆర్గనైజింగ్ ఎబిలిటీ, ఒకదాని అందరినీ సరిగ్గా నడపడం, ఇష్టం వచ్చినట్టు కాకుండా ఎవరంతా వాళ్ళు ఉండకుండా అందరినీ కంట్రోల్ చేయడం, ఇలాంటివన్నీ వస్తాయి. తర్వాత తుహు ఎడమ చెవి, దీంట్లో తుష్టి అనే గ్రంథి ఉంటుంది. అంతా అందరికీ మంచి చేయాలి, మంగళకరమైన శక్తి ఏదైతే ఉందో అది వస్తుంది ఎడమ చెవి. ఇంకా కుడి చెవిలో వ అనే అక్షరం, ఇక్కడ వరద అనే గ్రంథి ఉంటుంది. ఈ వరద అనే గ్రంథిలో యోగము అంటే రెండింటిని కలపడం అనేది వస్తుంది మనకు. అలాగే రే అనేది నాసికా మూలం, దీంట్లో ప్రేమ అనే శక్తి వస్తుంది. ముక్కు చివర అనమాట రే. తత్ సవితుర్ వరేణ్యం వా అయిపోయింది కదా, రే అన్నప్పుడు ముక్కు చివర. ఈ రే వల్ల మనిషిలో ప్రేమతత్వం జాగృతం అవుతుంది. ఇక్కడ రేవతి అనే గ్రంథి జాగృతం అవుతుంది. తర్వాత ణి పై పెదవి, ఇక్కడ సూక్ష్మ అనే గ్రంథి ఉంటుంది. దీంట్లో ఘనము, ఘనం అంటే చాలా గొప్పది అనమాట, అలాంటి శక్తి జాగృతం అవుతుంది. తర్వాత కింది పెదవి ఎం, దీంట్లో జ్ఞానం అనే గ్రంథి తేజస్సు వస్తుంది. దీనివల్ల జ్ఞానం అనే గ్రంథి జాగృతం అవుతుంది. తర్వాత భర్గోలో భర్ అనే ఇక్కడ గొంతు దగ్గర, దాంట్లో రక్షణ అనేది వస్తుంది. ఒక రక్షణ అంటే ఇందాక చెప్పుకున్నాం సింహరాశి లక్షణాల్లో రక్షణ అనేది అలా రావాలంటే ఈ గొంతు గొట్టకేస్తాను చూసారు ఏడం చేపలు అంటే అది పైన తగులుతుంది. అక్కడ భ భర్. తర్వాత ఈ గొంతు గుంటలోనేమో గో. ఈ గో అనే అక్షరం ఉన్న చోట గోమతి అనే గ్రంథి ఉంటుంది. ఇక్కడ బుద్ధి అనే శక్తి జాగ్రత్త అవుతుంది. అలాగే ఎడమ చేతి వైపు ఛాతీలో దే ఇక్కడ అక్షరం, దేవిక అనే గ్రంథి. దీంట్లో దమనము అనే శక్తి జాగ్రత్త ఉంది. దమనం అంటే శమము, దమము, దమము అంటే దమించడం, పూర్తిగా అదుపులోకి తెచ్చుకోవడం. ఏదన్నా అదుపులోకి తేవాలని మనకు అనిపిస్తే ఎవడన్నా అల్లరి చేస్తున్నారు ఇంట్లో బాగా అల్లరి చేస్తుంటే ఎడమ వైపు ఈ చెస్ట్ మీద దే అని ధ్యానం చేసుకుంటుంటే కామ్ అయిపోతారు అవుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మనలో ఉన్న ఆవేశాలు కామ్ అయిపోతాయి, కోపం వచ్చేస్తుంది మనకు వెంటనే ఎడమ వైపు దే అని అక్షరాన్ని జాగ్రత్తగా తలుచుకుంటుంటే ఇక్కడ దమనము అనే శక్తి జాగ్రత్త అయి మనం కామ్ అవుతాం. తర్వాత వా అనే అక్షరం కుడి చాతి, ఇక్కడ వారాహి అనే గ్రంథి ఉంటుంది. దీంట్లో నిష్ట అనే శక్తి జాగృతం అవుతుంది. నిష్టగా చేస్తాడు అంటే ప్రొసీజర్ ప్రకారం అంతా కరెక్ట్గా చేస్తాడు అనమాట అర్థం. అలాగే ప్రొసీజర్ ప్రకారం అంతా నిష్టగా చేయడం అనేది వా కుడి చాతి వైపు వస్తుంది. అంటే ఇష్టం వచ్చినట్టు చేస్తున్న వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలంటే వాళ్ళకి ఏం చెప్పాలి మనం, కుడివైపు చెస్ట్ మీద వా అనే అక్షరం ధ్యానం చేసుకో అని చెప్తే వాడు అస్తవ్యస్త పరిస్థితులు మెల్లమెల్లిగా నార్మల్ స్టేజ్కి వస్తాయి. అలాగే శ్యా, ఈ రెండు పక్కటెముకలు కలిసే మధ్య చోట అనమాట, ఇక్కడ సింహిని అనే గ్రంథి ఉంటుంది. దీంట్లో ధారణ అనే శక్తి పెరుగుతుంది. ధారణాశక్తి పెరగడం వల్ల మనం చదువుకున్నవన్నీ బాగా గుర్తుంటాయి. అలాగే ధీ, మళ్ళీ ఈ ధీ ఎక్కడ ఉంటుందంటే కాలేయం దగ్గర, ధ్యానం అనే గ్రంథి. ఇక్కడ ప్రాణశక్తి ఉంటుంది, కాలేయం బాగా పనిచేస్తే ఒంట్లో అన్ని అంగాలు బాగా పనిచేస్తాయి, అక్కడ ప్రాణశక్తి ఉంటుంది. తర్వాత ధీ మహిలో మా అక్షరం ఎడమ వైపు, ఇప్పుడు కాలేయం కుడివైపు కదా, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మా అనే అక్షరం. ఈ మా అనే అక్షరం ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే న్యాసం చేసుకుని మర్యాద అనే గ్రంథం జాగృతం అయ్యి సంయమనం అనే శక్తి జాగృతం. అలాగే హీ, హీ అంటే ఇంగ్లీష్లో హీ ఉంది సార్, అలాగే హీ బొడ్డు దగ్గర నాభీ చక్రంలో స్ఫుట అనే గ్రంథి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ తపస్సు, తపస్సు అంటే ఏదన్నా ఒకటి కావాలి అంటే అది వచ్చేంతవరకు తప్పించడం అనమాట. అలాంటి శక్తి హీ వల్ల వస్తుంది, అంటే అది అయ్యేంతవరకు నిద్ర ఏమైనా సరే అవ్వాల్సిందే అని పట్టుదల ఒడ్డు చేశారు, అలాంటి వస్తుంది. తర్వాత వెన్నుపూస చిత్త చివరి భాగంలో ధీ, అక్కడ మేధ అనే గ్రంథి ఉంటుంది, అది ఓపెన్ అవ్వడం వల్ల దూరదర్శిత అంటే షార్ట్ టర్మ్ గోల్స్ అవి కాకుండా దూరదృష్టితోటి అన్ని పనులు చేస్తాం. తర్వాత యో ఎడం భుజం పైన యోగమాయ అనే గ్రంథి, ఇక్కడ అంతర్నిహితం అనే శక్తి జాగ్రత్త, అంతర్నిహితం అంటే లోపల ఎక్కడో ఉన్నదనమాట ఆ శక్తి జాగ్రత్త. అలాగే కుడి భుజం మీద యోగిని అనే గ్రంథి ఉంది, ఇక్కడ యో అనే అక్షరం, దీనివల్ల ఉత్పాదన అనే శక్తి జాగ్రత్త ఉంది. ఉత్పాదన శక్తి అంటే కష్టపడి నాలుగు పనులు చేస్తే దానివల్ల మనకు ఎంతో కొంత భుక్తి గడవడానికి వస్తుంది. అలాగే గురువులు పనులు చేయాలన్నా కూడా కష్టపడి చేయాల్సిందే, దానివల్ల ఏమవుతుందంటే ఒకళ్ళకి చెప్పేది పది మందికి, పది మంది చెప్పేది 1000 మందికి అలా చెప్పడానికి కావాల్సిన శక్తి వస్తుంది అన్నమాట. అలాగే నహ కుడి మోచేయిలో ధారిణి అనే గ్రంథి ఉంటుంది, ఇది జాగ్రత్తం అయితే నహ అనే అక్షరం న్యాసం చేసుకోవడం వల్ల సరసత అనే శక్తి జాగ్రత్త. సరసత అంటే చక్కగా అందరితోటి కలగలుపుగా ఉండడం అన్నమాట, మరి మోటుగా ఉండకుండా. తర్వాత ప్ర అనే అక్షరం ఎడమ చేయి మోచేతిలో, ఎడమ మోచేతిలో ఇక్కడ ప్రభవ అనే గ్రంథి ఉంటుంది, దీంట్లో ఆదర్శం అనే శక్తి జాగ్రత్త ఉంది. కాబట్టి ఆదర్శంగా జీవించాలంటే మనకు ఎడమ చేతిలో ఉన్న ప్రభవ అనే గ్రంథి జాగ్రత్త అవ్వాలి, దానికి అక్షరం ఏమిచ్చారు ప్ర. తర్వాత చో ప్రచోదయాత్రలో చో, ఇది కుడి అరచేతిలో ఉంటుంది, దృశ్య అనే గ్రంథి ఇక్కడ ఉంటుంది, దీనివల్ల వివేకం జాగ్రత్త అవుతుంది. కాబట్టి మన కుడి చేతిలో చో అనుకుంటుంటే, సారీ కుడి చేతి కాదు కుడి మణికట్టు, కుడి మణికట్టులో ఓష్మ అనే గ్రంథి ఉంటుంది, ఇక్కడ చో అనే అక్షరం చేయటం వల్ల ఏమవుతుందంటే మనలో సాహసం బాగా జాగ్రత్త అవుతుంది. అది అయిన తర్వాత కుడి అరచేతి మధ్యలో దృశ్య అనే గ్రంథి వివేకం జాగృతం చేస్తుంది, దీనికి అక్షరం ద. కుడి చేతిలో ద అని మనం గనక సాధన చేసుకుంటుంటే అన్ని కలిపి చేయాలి ఒక్కటి కాదు, అది చేసుకుంటుంటే ఏమవుతుందంటే మనలో వివేకం ఇదివరకు లేదనుకోండి కొత్తగా ఇప్పుడు వస్తుంది. వివేకం వల్ల ఏంటంటే ఇది చేయొచ్చు ఇది చేయకూడదు, ఇది మంచిది ఇది చెడుది అనే జ్ఞానం వస్తుంది. అలాగే దాన్నే బుద్ధి అంటాం. తర్వాత ఎడమ అరచేతిలో నిరంజన అనే గ్రంథి ఉంటుంది, దీనివల్ల సేవ అనే శక్తి జాగృతం అవుతుంది, దీనికి అక్షరం యాత్. ఆ రకంగా మొత్తం శరీరం అంతా కూడా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదయస్వధీమం యో యో ప్రచోదయాత్ అనే అక్షరాలతోటి న్యాసం చెయ్యబడి ధ్యానం చేస్తున్నప్పుడు చివరికి వచ్చే ఫలితం ఏంటంటే భగవంతుడు ఉన్నాడు, ఈ శరీరము భగవంతుడు ఇచ్చాడు, దీంట్లో ఉన్న శక్తులు జాగృతం అయ్యి ఈ మొత్తం కూడా సేవ చేయడానికి అనే జ్ఞానం వస్తుంది. అందుకనే చిట్ట చివర ఏమైంది, ఎడం చేతిలో కుడి చేతిలోనేమో వివేకము, ఎడం చేతిలోనేమో సేవ అనే శక్తులు దాయాత్ అనే వాటి వల్ల. ప్రచోదయాత్ అని చదువుకున్నాం అనుకోండి, ప్రచోదయాత్ చదువుకుంటే ఏమవుతుందంటే మోచేతి నుంచి మణికట్టు అరచేతుల మధ్యలో ఉన్న పార్ట్స్ ప్రచోదయాత్ కిందకు వస్తాయి. దాంట్లో ఉన్న శక్తుల పేర్లు ఏంటంటే ఒకటి ఆదర్శము, రెండు సాహసము, మూడు వివేకము, నాలుగు సేవ. అందుకని మన చేతులు ఎలా పనిచేయాలంటే ఆదర్శం కోసం పనిచేయాలి, భగవంతుడి కార్యక్రమాలు గురువుల యొక్క కార్యక్రమాలకు సాహసంతో పనిచేయాలి, అట్ ది సేమ్ టైం వివేకాన్ని ఉపయోగిస్తూ సేవలో ఉండాలి. ఈ లక్షణాలు నాలుగు మనకు ప్రచోదయాత్ అనే నాలుగు అక్షరాలు చెప్తాయి. ఈ రకంగా న్యాసం చేసుకుంటే ఏమవుతుందంటే మనలో విశ్వంలో ఉన్న అనేక రకమైన సూక్ష్మమైన దివ్య శక్తులతోటి సాధకుడు కాంటాక్ట్లోకి రాగలడు. ఇది చేసినప్పుడు అనుభవం ఎలా ఉంటుందంటే, ఒక సపోజ్ తత్ అన్నారనుకోండి, రెండు కనుబొమ్మల మధ్య తత్ తత్ అలా అని వదిలేస్తే ఒక డ్రిల్ చేస్తున్నట్టు అలా వెళ్ళిపోతుంటుంది లోపలికి. మొన్న అరుణ వచ్చినప్పుడు ఇక్కడ గాయత్రి పర్వారు విజయవాడలో ఏదైనా సాధన చెప్పండి అనుకోలేంటే ఇదే చెప్పాను, అది చేస్తే తెలుస్తుంది తత్ అన్నాం అనుకోండి తెలుస్తుంది. అలాగే సా ఎడవ కన్ను అలా కన్ను తొలుచుకుంటూ లోపల వెళ్ళిపోతుంటుంది సా. అలాగే కుడి కన్ను వి, వి అనే అక్షరం ఏం చేస్తుంది, కుడి కన్ను అలా తొలుచుకుంటూ పోయి అక్కడున్న శక్తిని ఏదైతే ఉందో అది జాగ్రత్తం చేస్తుంది. అలాగే ఇప్పుడు ప్రచోదయాత్ చెప్పుకున్నాం, యాత్ యాత్ అంటే సేవ, ఎడమ అరచేతిలో నిరంజనము అంటే అంజనం అంటే పూయడం అనమాట, ఏదన్నా ఒకటి పూస్తే దాన్ని అంజనం పూసామంటారు. నిరంజనం అంటే పూసిందంతా పోతుంది అనమాట, పక్కకి పోయి సేవ చేయాలి అనే జ్ఞానం వస్తుంది మనకు. అంతమందు మనకు రకరకాల పోతలు ఉంటాయి, నేను అంతటివాడిని, నేను ఇంతటివాడిని, నేను చేస్తాను, నేను ఇలా అన్నీ ఎగరగొట్టేసి నువ్వు భగవంతుడి సేవకు భూమి మీద పుట్టావు అనే జ్ఞానం వచ్చి సేవ అనే దాంట్లో వీడు స్థిరపడతాడు, భగవంతుడికి సేవ చేస్తున్నాడు అనే జ్ఞానంలో ఉంటాడు. ఈ స్థితికి తీసుకెళ్ళడం అంటే సాధారణం కాదు. ఒక పరమ గురువు కూడా ఏం చెప్పుకుంటాడంటే, నేను ఎంత నేర్చుకున్నా ఈ విశ్వాన్ని అందరికీ సేవ చేసేవాడిని అంటాడు. అలాంటి స్థితికి తీసుకెళ్తుంది ఈ గాయత్రి మంత్ర న్యాస విద్య. అందుకని ఎస్ట్రాలజికల్గా న్యాసం విద్య చేసుకోలేకపోతామన్న ఏమి ఎవరు చింతించకండి, భయపడకండి, అయ్యి బాబు మాకు రాదు అలా కష్టంగా మీకు చెప్తున్నా కానీ సబ్జెక్టు కొంచెం చెప్పడానికి కష్టంగా ఉంటుంది, చేసుకోవచ్చు కానీ చెప్పడం అనేది ఇసోట్రిక్ ఎస్ట్రాలజీలో ఇందాక చెప్పుకున్న న్యాస విద్య కొంచెం కష్టమైంది. కానీ గురువుగారు ఇచ్చిన గాయత్రి మంత్ర సర్వాక్షర మహిమా వర్ణన అనే దాంట్లో ఈ సర్వాక్షర న్యాస విద్య ఏదైతే ఉందో ఇది అందరూ చేసుకోవచ్చు. చేసుకుని ఆ శక్తులు ఎలా జాగృతం అవుతున్నాయో మీరు గమనించగలరు, అది మటుకు గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే ఎంతో కొంత ఆ రకమైనవన్నీ మా చేత మాస్టర్ చేయించారు. ఓహో ఇక్కడ ఇలా జరుగుతుంది, అక్కడ అలా జరుగుతుంది అని గమనించే శక్తి కూడా ఆయన ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా గురువుగారు ఇచ్చిన గాయత్రి మహావిజ్ఞంలో ఉన్న ఈ సాధన మీరు అందరూ చేసుకోండి. చేసుకుని ఈ న్యాస విద్యని ఎంత బాగా చేసుకుంటే అంత ఎక్కువ ఎక్కువగా గురువుగారి మాటల్లో చెప్పాలంటే, టైప్ చేస్తున్నప్పుడు కాగితం మీద అక్షరాలు ఎలాగ పడతాయో ఈ మంత్ర అక్షరాలు మీరు చేసుకుంటున్నప్పుడు మీ సూక్ష్మ శరీరం మీద అలాగ పడతాయి, పడి ఆ అక్షరం యొక్క అనంతమైన శక్తి సూక్ష్మ శరీరాన్ని ప్రభావం చేస్తుంది, దానివల్ల మీలో కావలసిన మార్పులు వస్తాయి. అందుకని గురుదేవులు పని చేయడానికి సిద్ధపడుతుంది మీరందరూ కూడా. దీన్ని ఎంతో కొంతసేపు ఆ అక్షరాలు అలా తొలుస్తూ లోపలికి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వచ్చేంతవరకు చేయండి. అలా చేస్తే ఆ తర్వాత మిగతా పని అదే చేస్తుంది. మీరు గమనించాలి అంటే ఎవరెవరు చేస్తున్నారు, మీరంటే అర్థం ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, ఎవరెవరు చేసుకుంటున్నారు దాన్ని ఎంతవరకు నా అక్షరం యొక్క ప్రభావం మన మీద ఉందో గమనించాలి. ఇది గమనించుకుంటూ మళ్ళీ మనం ఈ వింటున్న వాళ్ళలో కొందరు రేపు శనివారం ఆదివారం మనం హైదరాబాద్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, స్వస్తి. మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ గో త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వర్స్. మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్. మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హామ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్. ఐ ఆమ్ కనెక్టెడ్ విత్ ఆల్ ద గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అండ్ ద మాస్టర్స్ స్టాండింగ్ బిహైండ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయందామి అయ్యేణ మార్గేణ మహిం మహిష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త శుభినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాళ్ళ క్లాసు అది చెప్పాను కదా. ఇప్పుడు ధనుసు రాశి ఉంది సపోజ్, ధనుసు రాశి సింబల్ ఏంటంటే ఒక బాణం. ఆ బాణం ఏం చెప్తుంది, నీ గోల్ రీచ్ అవ్వడానికి దృష్టి అక్కడ పెట్టు అంటే. అర్జునుడు పక్షిని చూడమంటే ఏం చూశాడు, పక్షి కన్నుగుడ్డు చూడమంటే కన్నుగుడ్డే చూశాడు. మిగతా వాళ్ళందరికీ చెట్టు కనిపించింది, కొమ్మ కనిపించింది, ఆకులు కనిపించాయి, పక్షి కనిపించింది, పక్షి కన్ను కనిపించింది, ఇన్ని చెప్పారు వాళ్ళు. అర్జునుడిని అడిగితే నాకు పక్షి గుడ్డు, పక్షి యొక్క కన్ను గుడ్డు తప్ప ఏం కనబడలేదు అన్నాడు. అది ఏకాగ్రంగా ఉండడం అన్నమాట, అది ధనుసు రాశి లక్షణం. అలాగే మిథునం ఉంది. మిథునంలో ఏంటంటే అర్ధనారీశ్వర తత్వం గురించి అర్థం చేసుకోవడం. ఒక మాట అంటే ఆ మాటకి అర్థం దాంతోపాటే ప్రయాణిస్తుంది తప్ప మాట వేరుగానో అర్థం వేరుగా ఉండవు, అలాగ అర్థం చేసుకోవాలి. అలాగే అన్ని రాశులకు ఉన్న లక్షణాలు మనం మళ్ళీ చెప్పుకుంటాం. చాలా టైం పడుతుంది వాటికి, ఒకటి రెండు మొక్కలు అయిపోయింది కాదు. కాకపోతే వాటికి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ చెప్పుకుంటాం. ఆ కీవర్డ్స్ అర్థమైతే మనం వాటికి సంబంధించినవి గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఆ రాశి మీ మీద పనిచేస్తాం. ఎవరైతే తెచ్చుకుంటున్నారో వాళ్ళ మీద పనిచేయడం మొదలెడుతుంది. ఒక మాట ఉంది గాయత్రి, ఇప్పుడు ప్రచోదయాత చెప్పారు. ప్రచోదయాత అంటే అర్థం ఏంటి అని ఆలోచిస్తుంటే ఏమవుతుంది, అప్పుడు మన మీద వాక్కుతో పాటు ప్రయాణించే అర్థం యొక్క శక్తి, ఈ రెండు కలిసి పనిచేస్తుంటాయి. అంటే ఏం పనిచేస్తుంది, మిథునం పనిచేస్తుంది. మిథున రాశి పనిచేయాలంటే ఏం చేయాలి, అందుకని ఏం చేయాలి, పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదివి దాంట్లో ఏం చెప్తున్నారని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మన మీద ఆటోమేటిక్గా మిథున రాశి పనిచేస్తుంది. అవును,
రాశులు శరీరం మీద ప్రభావము గురుపాదకాస్తమంలో చెప్పిన ప్రకారమే అంతా ఉన్నది కదా అంకుల్.
అవును, అది కూడా గురుపాదుక స్థలంలో ఆ మొదటి శ్లోకం శ్రీ సమంజితం అద్వయం అంటే ఏంటి, దానికి సంబంధించిన లక్షణాలు అక్కడ ఏమేం చెప్పారు పాదుకలకి, అవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. ఒకసారి తెచ్చుకొని అవన్నీ నా ఈ తల మీద ప్రభావం చూపిస్తున్నాయి అనుకోవాలి. ఓ గడగడ గడగడ చదువుకుంటూ వెళ్ళిపోతే గడగడే ఏముండదు. ఇప్పుడు మీకు స్వీట్ ఇచ్చారు మంచి తినమని, అది కొరుక్కుని లేకపోతే నాలుగు మీద వేసుకుని చప్పరిస్తే ఉంటుంది తప్ప గుడుక్కుని మింగేశారు అనుకోండి ఎవరిని. ఇది కూడా అంతే, గుడుక్కుని గబగబా చదివచ్చు అంతే. చదువుతున్న వాళ్ళు భావనతో చదవమనేది. అందుకే ఇప్పుడు జ్యోతి అవతరణ సాధన ఇలాంటి గురువుగారు మాతాజీ ఇచ్చిన సాధనలు ఉన్నాయి కదా, వాటన్నిటిలో మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఈ భావనతో చెయ్యండి అని మాటి మాటికి స్ట్రెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు గాయత్రి మంత్రం అంటే ఇప్పుడు మీరు వింటున్న వాళ్ళు లేకపోతే అడుగుతున్న కిషోర్ అడుగుతున్నాడు, గాయత్రి మంత్రం ఏ భావనతో చేస్తుంది నాన్న? మనం గాయత్రి మంత్రం ఏ భావనతో చేస్తాం? ఆ భావన ఉందా లేదా? ఉండకుండా చేస్తే మటుకు ఎన్ని వేలు ఎన్ని లక్షలు చేసినా లక్షల కౌంట్ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. అది అందుకని భావనతో చెయ్యాలి. వాటిలన్నీ మనం రేపు ఆదివారం శనివారం ఆదివారం కలుసుకుంటున్నప్పుడు చెప్పుకుందాం. ఓకేనా?
అలాగే
ఇంక మరి ఆడాసిటీ ఆఫ్ చేసేస్తున్నాం, స్టాప్.